ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वांछाकल्पतरोभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदी गौर भक्त बृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंगायते गिरीं यत्प्रपातमहं वंदे श्रीगुरुं दीनतारिणां। ఎలా ఉన్నారు అందరూ? గ్లూమీ గ్లూమీగా ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఏమో తెలియనట్టున్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇలా కలుసుకోవడం. డివోటీ నాడి ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగ సతో వృత్తే షడ్విర్ భక్తిర్ ప్రసిద్ధ్యతి. ఉత్సాహం అనేటువంటిది భక్తుని ముందుకు నడిపిస్తుంది. నిరుత్సాహానికి గురి చేసే ఎన్నో అంశాలు జీవితంలో ఉన్నప్పటికీ కూడా రూపగోస్వామి యొక్క ఈ సూచన గుర్తు చేసుకున్న వెంటనే నువ్వు ఎంతో ఉత్సాహాన్ని పొందుతాను. ఇది భక్తుని యొక్క విధి, కర్తవ్యం ఉత్సాహంగా ఉండటం. కొంతమంది ఉత్సాహం అంటే ఏమనుకుంటారంటే ఉత్సాహంతో పాటు ఇంకొక ముఖ్యమైన లక్షణం ఉండాల్సింది ఏమిటంటే వినమ్రత. చాలామంది ఉత్సాహం చూపిస్తారు బట్ దంభాన్ని చూపిస్తారు. ఉత్సాహంతో పాటు దంభం కూడా వస్తుంది. ఉత్సాహం వినయం రెండు కలగలిపినటువంటి వ్యక్తి నిజంగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. అలాంటి ఒక వ్యక్తి మనకి చైతన్యలీలలో కనబడేటువంటి ఒక వ్యక్తి ఎవరునంటే మహారాజ్ ప్రతాపరుద్ర. మహారాజ్ ప్రతాపరుద్ర చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా, ఒక గొప్ప రాజు అయినప్పటికీ కూడా, మాటికి చైతన్య మహాప్రభు యొక్క సమక్షాన్ని కోరుకున్నప్పటికీ కూడా, మాటికి కూడా తిరస్కరింపబడినప్పటికీ కూడా ఎప్పుడూ కూడాను ఆయన ఉత్సాహాన్ని కోల్పోలేదు. ఉత్సాహాన్ని కోల్పోలేదు, వినయాన్ని కోల్పోలేదు. వినయం కోల్పోవడం క్షణికం, కొద్దిసేపట్లో ఆయన వినయం కోల్పోవచ్చు. ఎవరైనా ఈ సాధు నేను ఆర్డర్ చేస్తే ఏ సాధైనా నా దగ్గరికి రావాలి, ఈయనెవరు నన్నే తిరస్కరిస్తున్నాడు అన్న మాట కనుక అనుంటే ఆయన ఎప్పుడూ చైతన్య మహాప్రభు యొక్క కృపకి బహుశా ఆయన స్వీకరించలేకపోయినటువంటి. బట్ ఆ వినయం ఉత్సాహం రెండు కలగలిపి ఎన్నోసార్లు తిరస్కరింపబడ్డాడు. సార్వభౌమ భట్టాచార్యని రిక్వెస్ట్ చేశాడు ఆయన, దయచేసి మీ చైతన్య మహాప్రభుని ఎలాగేలా కలిసి ఏర్పాటు చేయండి అని. సార్వభౌమ భట్టాచార్య ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఒకటి రెండు సార్లు ఊరుకున్నారు. మూడోసారి తీసుకొచ్చినప్పుడు చాలా కోపోద్రిక్తుడయ్యాడు. ఇంకొకసారి ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్లయితే నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి అన్నారు. ఈ రకంగా అది చాలా రోజులు నడిచింది ఇదంతను. తర్వాత అయినప్పటికీ కూడా భక్తులు భయపడుతూ ఏదో రకంగా మహారాజ్ ప్రతాపరుద్రుడికి చైతన్య మహాప్రభు యొక్క కృప లభించాలని వారు కోరుకున్నారన్నమాట. ఒకసారి మహారాజ్ ప్రతాపరుద్ర కొడుకుని కృష్ణుడిగా అలంకరించి చైతన్య మహాప్రభు దగ్గరికి పంపించారు. పంపిస్తే చైతన్య మహాప్రభు చాలా సంతోషపడి ఆ పిల్లవాడిని ఆలింగనం చేసుకున్నారన్నమాట. ఆలింగనం చేసుకుని తర్వాత ఆ పిల్లవాడు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి పిల్లవాడిని ఆలింగనం చేసుకున్నాడు. అలా ఆలింగనం చేసుకుని చైతన్య మహాప్రభే తనని ఆలింగనం చేసుకున్నట్లుగా ఆయన ఎంతో సంతోషాన్ని పొందాడు. ఇంకోసారి చైతన్య మహాప్రభు దగ్గరికి ఈ డివోటీస్ అందరు వచ్చి మహారాజు ప్రతాపద విలువల్లో ఆడిపోతున్నాడు, మీరు ఏదైనా సరే మీ గిఫ్ట్ ఏదైనా ఇవ్వండి, కనీసం అంగవస్త్రాన్ని ఇవ్వండి అంటే సరే తీసుకొని పోండి అని చెప్పేసి చైతన్య మహాప్రభు విసిరేశారు దాన్ని. సో అది మహారాజు ప్రతాపదేవి తీసుకెళ్తే దాన్ని ఆయన చాలా 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 గౌరవంతో దాన్ని తన ఆల్టర్లో పెట్టుకుని ఆయన పూజ చేశాడు. ఈ రకంగా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి, దీనికి చాలా చాలా వినమ్రత కావాలి. చాలా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడు చాలా తుచ్చంగా పరిగణింపబడినప్పుడు వారికి చాలా చాలా వినమ్రత కావాలి. ఫైనల్ గా రథయాత్ర ప్రొసెషన్ వచ్చినప్పుడు రథయాత్రలో చైతన్య మహాప్రభు మహారాజు ప్రతాపదుని చూశారు. ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం రథయాత్ర ముందు తనే స్వయంగా చీపురు పట్టుకుని ఓడవటం ఇవన్నీ కూడా చూసిన తర్వాత అయినప్పటికీ కూడా చైతన్య మహాప్రభు ఇంకా ముందుకు వెళ్లలేదు. రథయాత్ర ప్రొసెషన్ ఎలా నడుస్తున్నప్పుడు 7 రకాలైనటువంటి వృత్తాలలో వారు కీర్తన తర్వాత నాట్యం చేస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు ఎక్కడైతే నాట్యం చేస్తున్నారో ఎవరో ప్రతాపరుద్రుని ఆ నాట్య మండలిలో ఇలా తోసేశారు చైతన్య మహాప్రభు ముందుకి. తోస్తే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ప్రతాపరుద్రుని చూశారో ఆ నాట్యమండలి వదిలేసి వెళ్ళిపోయారు. ఇది శరాఘాతం అన్నమాట. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మాటి మాటికి తిరస్కరింపబడుతున్నాడు అనమాట. చివరికి ఆ జగన్నాథ్ వల్లభ్ గార్డెన్స్ లో ఎప్పుడైతే మహాప్రభు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారో అప్పుడు ఈ భక్తులందరూ కూడాను ప్రతాపరుద్రుని రాయల్ డ్రెస్ తీసేసి ఒక సాధారణమైనటువంటి భక్తుల్లో ఆయనకి ఈ వస్త్రాలు ఇచ్చి ఆయన కాళ్ళని మసాజ్ చేయడానికి పంపించారు. అప్పుడు మహారాజు ప్రతాపరుద్ర ఆ కాళ్ళని మసాజ్ చేస్తూ గోపీగీత పాడుతుంటే చైతన్య మహాప్రభు చాలా సంతోషంగా ఆయన లేచి నువ్వు భూరిదాజన నువ్వు భూరిదాజన ఆ భూరిదాజన శ్లోకం ఉంది కదా గుర్తుందా ఎవరికైనా శ్లోకం గోపీగీతలో ఒక ముఖ్యమైన శ్లోకం తవ కథామృతం తప్త జీవనం కవి బిరీడితం కల్మశాపహం శ్రవణమంగళం శ్రీమదాదతం భువి గృణంతి భూరిదాజన. ఎప్పుడైతే శ్లోకం చెప్పాడో వెంటనే చైతన్య మహాప్రభు ఆయన ఆలింగనం చేసుకుని నీవు ఆ భూరిదాజన నీవు ఆ భూరిదాజన భూరిదాజన అని అంటే భగవంతుడి యొక్క గొప్పదనాన్ని వేరే వాళ్ళకి తెలియజేసేటువంటి వాడు భూరిదాజన. సో ఆ రకంగా మహారాజు ప్రతాపరుద్రకి చైతన్య మహాప్రభు యొక్క కృప లభ్యమైంది. సో ఎప్పుడైనా సరే మనం కృపని పొందాలంటే ఈ స్టోరీని జ్ఞాపకం చేసుకోవాలి. అత్యంత ఉత్సాహం ఉండాలి, అత్యంత వినమ్రత రెండు కలిగి ఉండాలి. ఈ రెండు లేకపోతే మనం కృపను పొందలేము. కృప ప్రవేశిస్తున్నప్పటికీ కూడా ఆ కృపకి మనం పొందలేము. ఇది జస్ట్ సెట్టింగ్ ద సీన్ క్లాస్. దీనికి క్లాస్కి సంబంధం లేదు, బట్ జస్ట్ నాకేదో స్పాంటేనియస్గా ఇన్స్పిరేషన్ వచ్చింది. సో షేర్డ్ దిస్. క్లాస్లో ముందుకు వెళ్లే ముందు కొన్ని ప్రశ్నలు. ఇంతవరకు మనం రెండు క్లాసులు కదా చెప్పుకున్నాం, ఆ రెండు క్లాసుల్లో విషయాలు ఎవరికైనా గుర్తున్నాయా? దాని గురించి ఆలోచన చేశారా? దాని గురించి ఇచ్చిన ఎక్సర్సైజ్ ఏమైనా చేశారా? అచ్యుత్ రాఘవ ఏమైనా గుర్తుందా? కనీసం అట్లీస్ట్ ఒకసారి చూద్దాం ఎంతమేరకు గుర్తుందో. వ్యక్తి ప్రధాన విద్య, విషయ ప్రధాన విద్య గురించి చర్చ చేశాను, చాలా గుడ్. సో మొదటి క్లాస్ యొక్క సారాంశం ఏమిటి నేర్చుకున్నాం? వ్యక్తి ప్రధాన విద్య ఉన్నతమైనటువంటిది, విషయ ప్రధాన విద్య కంటే వ్యక్తి ప్రధాన విద్య ఉన్నతమైనది. ఎందుకనంటే వ్యక్తితో పాటు విషయం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. విషయం మాత్రమే తెలుస్తుంది, దాన్ని ఏ రకంగా ఆచరించాలో మనకి తెలియదు అన్నమాట. అది తేడా. హోల్ మోడర్న్ ఎడ్యుకేషన్ అంతా కూడాను విషయ ప్రధాన విద్య, విషయ ప్రధాన విద్య. చాలా తేడాలు చెప్పుకున్నాం దీనికి దానికి మధ్య, చాలా తేడాలు చెప్పుకున్నాం, కొన్ని గుర్తునే ఉంటుంది. మధు గోపాల్ బాబు, యు రిమెంబర్ సంథింగ్? అదే ఫస్ట్ క్లాస్ లోనే ఇది చెప్పు. డిస్కస్ చేశా, వెరీ గుడ్. పర్సన్ బేస్డ్, ఓకే. నెక్స్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం? గోపాలని మహాప్రభు గుర్తులేదా? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సనాతన్ ప్రభు వాజ్ దేర్ ఐ థింక్. మీటింగ్లు ఏమైనా జరిగినాయా దానికి సంబంధించి? మీ ముగ్గురు టీం, మీ ముగ్గురు ఒక టీమా? యువర్ సెల్ఫ్ అండ్ గోపాల్ నిమా అండ్ మీరేమైనా మీటింగ్లు ఏమైనా జరగలేదా? దయచేసి మీటింగ్స్ ఏర్పాటు చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసు అని అనుకోవద్దు. దయచేసి మనకు నిజంగా ఏం తెలియదు. యు నో నథింగ్. తెలిస్తే ఇంకా మనం చాలా ఉత్సాహంగా చేస్తాం యాక్చువల్లీ. సో చైతన్యం గురించి చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం. మురళీ గౌన్ బ్రో, యూ వాంట్ సే సంథింగ్ చైతన్యం గురించి? ఆలోచన, చింతన లేదా ఆలోచన. చైతన్యం అంటే దానికి మూడు భాగాలని చెప్పేసి అనుకున్నాం కదా, థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. ఆలోచన, అనుభూతి అండ్ సంకల్పం, మూడు గురించి చెప్పుకున్నాం. సో ప్యూర్ కాన్షియస్నెస్ గురించి చెప్పుకున్నాం, కంటామినేటెడ్ కాన్షియస్నెస్ గురించి చెప్పుకున్నాం. శుద్ధ చైతన్యం, తర్వాత కల్మష చైతన్యం, కలుషిత చైతన్యం, శుద్ధ చైతన్యం గురించి చెప్పుకున్నాం. అసలు చైతన్యం ఎలా వచ్చింది? మనం ఒరిజినల్ గా శుద్ధ చైతన్యం కలిగినటువంటి వాళ్ళం, కలుషిత చైతన్యానికి ఎలా వచ్చాం, ఇది కూడా మనం చెప్పుకున్నాం. ప్రాణేశ్వర్, దాని గురించి కొద్దిగా త్రో సమ్ లైట్ ఆన్ దట్. శుద్ధ చైతన్యం నుంచి కలుషిత చైతన్యానికి ఎలా వచ్చాం? రైట్. ఎప్పుడైతే మిస్యూజ్ చేసుకున్నామో ఇక్కడికి వచ్చి పడ్డాం. మూడు చెప్పుకున్నాం కదా, ఐఎమ్ ది ఎంజాయర్, ఐఎమ్ ది కంట్రోలర్ అండ్ ఐఎమ్ ది ప్రొపరేటర్. దిస్ ఈస్ ఎసెన్షియల్లీ కంటామినేటెడ్ కాన్షియస్నెస్. ప్యూర్ కాన్షియస్నెస్ మీన్స్ కృష్ణ ఇస్ ది ఎంజాయర్, కృష్ణ ఇస్ ది కంట్రోలర్, కృష్ణ ఇస్ ది ప్రొపరేటర్. సో ఇప్పుడు మన జర్నీ కంటామినేటెడ్ కాన్షియస్నెస్ నుంచి ప్రస్తుతం మనందరికీ తెలుసు మనందరం ఎక్కడ ఉన్నాం అనేటువంటిది. ఎవరు శుద్ధ చైతన్యం ఉన్నారని అపోహపడట్లేదు కదా, ఎవరు కూడా అందరూ కూడా కంటామినేటెడ్ కాన్షియస్నెస్ లోనే ఉన్నాము. సో కంటామినేటెడ్ కాన్షియస్నెస్ నుంచి శుద్ధ చైతన్యానికి వెళ్ళాలి. ఎలా వెళ్తాం? దానికి ఏం మార్గం ఏముంది? కంటామినేటెడ్ కాన్షియస్నెస్ నుంచి ప్యూర్ కాన్షియస్నెస్ కి యూ హావ్ టు గో. వాట్ ఈస్ ది పాత్? బలభద్ర ప్రభు, యూ వాంట్ షేర్ సంథింగ్? వెరీ గుడ్. బై టేకింగ్ ది అసోసియేషన్ ఆఫ్ ఎ సెయింట్లీ పర్సన్ through the form of hearing. Very good. దాని గురించి మనం వివరంగా చర్చ చేయలేదు, ఎందుకంటే దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంది, అది చర్చ చేసిన తర్వాత దానికి వెళ్దాం. డెఫినెట్ గా కంటామినేటెడ్ కాన్షియస్నెస్ నుంచి ప్యూర్ కాన్షియస్నెస్ కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సెయింట్లీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఒక సెయింట్లీ పర్సన్ మనకు కావాలి, ఒక సాధు యొక్క సాంగత్యం తప్పనిసరి. బట్ సాధు యొక్క సాంగత్యం ఎలా తీసుకుంటాం అనేటువంటిది నీకుండేటువంటి ఒక క్వాలిటీ బట్టి ఆధారపడి. అందరికీ సాధువు దొరకచ్చు, బట్ ఆ సాధువు యొక్క సాంగత్యాన్ని ఏ రకంగా తీసుకుంటాం అనేటువంటిది మనలో ఉండే ఒక లక్షణం బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ లక్షణం పేరే శ్రద్ధ. సో ఈరోజు మనం దాని గురించి చర్చ చేద్దాం, శ్రద్ధ గురించి చర్చ చేద్దాం. మనందరం కూడా చాలా సంవత్సరాలు ఇస్కాన్లో భాగవతం క్లాసులు విన్నాం, లేకపోతే సెమినార్లు విన్నాం. అందులో భక్తి ఎలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది అనేటువంటిది మనందరం కూడా విన్నాం కదా. అందులో మొట్టమొదటి అంచె ఏమిటి? ఆదౌ శ్రద్ధ, ప్రాథమిక శ్రద్ధ. ఆదౌ శ్రద్ధ తథ సాధుసంగ తథ భజన క్రియ తథ అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ, ఆసక్తి, రుచి. నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఈ 8 స్టేజెస్ లో కామన్ థ్రెడ్ ఏమిటి అని అంటే శ్రద్ధ. శ్రద్ధ ఇంటెన్సిఫై అవుతున్న కొలది ఆ శ్రద్ధే రూపాంతరం చెంది భావ ప్రేమగా మారిపోదు. సో బేసిక్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంది అది శ్రద్ధ. శ్రద్ధని ఎలాంటి శ్రద్ధలున్నాయి, అందులో మనం ఎలాంటి శ్రద్ధను కలిగి ఉన్నాం, ఏ శ్రద్ధ గురించి ఈ 8 స్టెప్పుల్లో మాట్లాడారు, ఏ శ్రద్ధ అది, అది ఎలాంటి శ్రద్ధ గురించి చెప్పారు, అది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. నేను మీకు ఉదాహరణ ఇస్తాను చెప్పండి. మీరు ఒక పెద్ద బొగనలో పాలు తీసుకుని వాటిని మరగబెట్టారనుకోండి, జాగ్రత్తగా మరగబెడుతూ దాన్ని ఇంటెన్సిఫై చేస్తున్నారనుకోండి, అలా దాన్ని ఇంటెన్సిఫై చేస్తూ మంటని పెంచుతూ తగ్గిస్తూ పెంచుతూ తగ్గిస్తూ ఇలా దాన్ని కలుపుతూ ఉంటే చివరికి ఆ పాలు ఎలా మారుతాయి, కండెన్స్డ్ మిల్క్, ఫైనల్ గా కండెన్స్డ్ మిల్క్ ఇంకా ఇంకా కండెన్స్ అయ్యి ఎలా మారుతుంది, కోవాగా మారుతుంది, అంతే కదా. పాలు బదులుగా అదే బగానాలో పాలులా కనబడే బియ్యం పిండి నీళ్లు పెట్టారనుకో, బియ్యం పిండి నీళ్లు కూడా ఎలా కనబడతాయి, పాలులాగా కనబడతాయి కదా, తెల్లగా ఉంటాయి కదా, అవునా. అది మీరు కలపండి, ఏమవుద్ది, కలిపే కొలది ఏమవుద్ది, కోవా తయారవుతుందా, లేకపోతే బియ్యం పిండి కూడా రాదు, మసి వస్తుంది, మసి వస్తుంది. యాక్చువల్గా ఏమొస్తుంది, అది మాడిపోయి 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 చివరికి అది బొగ్గులా తయారవుతుంది అన్నమాట. దాన్ని ఎంత వేడి చేస్తే అంత మీకు బొగ్గు వస్తుంది అన్నమాట, చివరికి వచ్చేది ఉండదు బొగ్గు. కనబడడానికి రెండు కూడా తెల్లగా ఉన్నప్పటికీ ఇది పాలు అది పాలు కాదు. అలాగే శ్రద్ధ కూడా రెండు రకాలు, ప్యూర్ ఫెయిత్, ఎనీ అదర్ ఫెయిత్. ప్యూర్ ఫెయిత్ ని చరణ్ చేస్తేనే నువ్వు ప్రేమ భావ ప్రేమ స్థితికి వెళతావు. ప్యూర్ ఫెయిత్ కాకుండా ఇంకో ఫెయిత్ ఏదైనా సరే చరణ్ చేస్తే ఫైనల్ గా మాడి మస్ అయిపోతుంది. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఏమిటి ప్యూర్ ఫెయిత్ అంటే ఏమిటి, మిగిలిన ఫెయిత్ ఒకటి అంటే ఏమిటి, ఏమిటది మిగిలిన ఫెయిత్. దానికంటే ముందు వెళ్లే ముందు అసలుకి శ్రద్ధ అనేటువంటిది, మామూలుగా నేను మీకు చిన్న సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, మనందరికి శ్రద్ధ ఉందని ఒప్పుకుంటారా, ఒప్పుకుంటారా లేదా, ఉంది కదా. శ్రద్ధని ఎన్ని రకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటాం మన నిజ జీవితంలో, రకరకాల సందర్భాల్లో, ఎలాంటి సందర్భాల్లో మనం శ్రద్ధని వ్యక్తం చేస్తూ ఉంటాం. శ్రద్ధగా సేవ చేయడం, ఓకే, శ్రద్ధగా వినడం, అంటే మనం శ్రద్ధ అని పదం ఉపయోగిస్తున్నాం, దాని క్వాలిటీస్, అంటే దాని క్వాలిటీ ఏమిటి, శ్రద్ధ యొక్క లక్షణం ఏంటి, ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఫోకస్, ఇంకా ఇష్టమైన దాని గురించి ఫోకస్ పెరుగుతుంది, శ్రద్ధ చూపిస్తాం, ఓకే, ఇంకా వెరీ గుడ్, బెనిఫిట్ ఉన్నప్పుడు శ్రద్ధ పెడతాం, అవన్నీ ఆకర్షణ ఇవన్నీ కూడా. సో మన శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు శ్రద్ధ మనకి ఎక్కడి నుంచి వస్తుందని మనల్ని అడిగితే ఎవరైనా మీరేం సమాధానం చెప్తారు, శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది, హృదయం పూర్వకం, హృదయం నుంచి వస్తుంది శ్రద్ధ, ఆలోచన చేయాలి దాని గురించి, నిజంగా హృదయం నుంచి వస్తుందా లేదా ఆలోచన విశ్లేషించాలి. ఒక డిజైర్ నుంచి శ్రద్ధ వస్తుంది, ఓకే, డిజైర్ నుంచి శ్రద్ధ ఎలా వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే డిజైర్ నుంచి కాదు, ఫలితం నుంచి వస్తుంది శ్రద్ధ, ఫలితం నుంచి వస్తుంది శ్రద్ధ. ఇంకా ఇంకెక్కడి నుంచి వస్తుంది శ్రద్ధ, వెరీ గుడ్, ఒక 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 దాని యొక్క విలువ తెలిసినప్పుడు శ్రద్ధ దాని మీద కలుగుతుంది, విలువ తెలియనప్పుడు శ్రద్ధ రాదు. ఓకే, ఉన్నతమైనటువంటి ఆనందం అనిపించినప్పుడు దాన్ని మళ్లీ చేయాలనే శ్రద్ధ పడుతుంది, వెరీ గుడ్, ఇంకా ఓకే, భగవంతుడు ఎంత గొప్పవాడని తెలుసుపడి ఎంత గొప్పవాడో తెలిస్తే శ్రద్ధ అనేటువంటిది పెరుగుతుంది. ఓకే, నేను అంటుంది మామూలుగా భగవద్ విషయమైన కాదు, మామూలుగా సాధారణంగా శ్రద్ధ ఎలా పడుతుంది అంటే, హీరింగ్ ఫ్రమ్ రైట్ సోర్స్, సరి అనేటువంటి వ్యక్తులు లేదా ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి వినడం ద్వారా శ్రద్ధ అనేటువంటిది పుడుతుంది. ఓకే, ఇంకా మన అప్పటి వరకు అసోసియేట్ అనేటువంటి గుణకర్మలు బట్టి మనకి శ్రద్ధ అనేటువంటిది వస్తుంది. ఓకే, అది ఆయన చెప్పాడు. అది నవ్వు గారు చెప్పింది ఏంటంటే ఒక ఉన్నతమైన ఒక ఇది చాలా గొప్పది, గౌరవం ఉన్నప్పుడు దాని మీద శ్రద్ధ న్యాచురల్ గా కలుగుతుంది. ఓకే, గుణాలను బట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన శ్రద్ధ వస్తుంది. ఓకే, ప్రస్తుతం మనకుండే శ్రద్ధ ఎలాంటిది అనుకుంటున్నారు, మనకెలా కలిగింది శ్రద్ధ అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఈ కృష్ణ చైతన్యం మీద మనకు ఎలా శ్రద్ధ కలిగింది? బై అసోసియేషన్, బై రీడింగ్ శ్రీల ప్రభుపాద బుక్స్, బై ప్రసాదం. ఓకే, ఇంకా ప్రసాదం మీద శ్రద్ధ కలిగింది అనుకోండి, అప్పుడు ప్రసాదం మీద శ్రద్ధ కలుగుతుంది. అంటే ఇంకా శ్రద్ధ పెరిగే దేని మీద? ప్రసాదం మీద పెరుగుతుంది ఇనిషియల్, తర్వాత వేరే రూపాన్ని, వేరే రూపం తీసుకుందా శ్రద్ధ. ఓకే, డివోటీస్ హ్యాపీగా ఉండడం చూసి మనకి శ్రద్ధ కలిగి ఏదో మంచి పద్ధతిలో ఉందని మనం ఇన్స్పైర్. శ్రద్ధ ఆన్ ది రెస్క్యూర్, నాట్ ఆన్ ద ప్రాబ్లమ్ బట్ ఆన్ ద రెస్క్యూర్, రైట్? ఎప్పుడైతే మనకి భౌతిక జగత్తులో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి నుంచి ఫ్రస్ట్రేట్ అయ్యి వీటి నుంచి మనల్ని బయటికి తీసుకెళ్లిగే ఒక మార్గం కనబడినప్పుడు దాని మీద శ్రద్ధ కలుగుతుంది మనకి. ఎస్, వెరీ గుడ్. భక్తి పర్మనెంట్, భౌతికమైనటువంటి విషయాలు అశాశ్వతమైన. శ్రద్ధ పెరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. నేను శ్రద్ధ గురించి ఆలోచించినప్పుడు నాకు శ్రద్ధ మూడు రకాలుగా అనిపించింది. ఆ మూడు రకాల శ్రద్ధల గురించి ఈరోజు చర్చ చేద్దాం. ఒకటి ప్యూర్ ఫెయిత్, శుద్ధమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటి శ్రద్ధ, నెంబర్ వన్. నెంబర్ టూ, త్రీ టైప్స్. ఆ రెండో రకంలో రెండు భాగాలు ఉన్నాయి. వన్ ఈజ్ ప్యూర్ ఫెయిత్, అనదర్ ఈజ్ ఇంప్యూర్ ఫెయిత్. ప్యూర్ ఫెయిత్ ఈజ్ వన్ కేటగిరీ. ఇన్ ది ఇంప్యూర్ ఫెయిత్ దేర్ ఆర్ టూ కేటగిరీస్. ప్యూర్ ఫెయిత్ ఈజ్ వన్ కేటగిరీ, ఇంప్యూర్ ఫెయిత్ హాస్ టూ కేటగిరీస్. దట్ ఈస్ రెండో అంటే ఇప్పుడు ప్యూర్ ఫెయిత్ ఆల్రెడీ ఒకటి చెప్పాను, రెండో దాంట్లో ఇంప్యూర్ ఫెయిత్ లో రెండు కేటగిరీలు. గుడ్డిది, గుడ్డి శ్రద్ధ, గుడ్డి నమ్మకం, బ్లైండ్ ఫెయిత్, బ్లైండ్ ఫెయిత్. నెంబర్ టూ, ఫెయిత్ కమింగ్ ఫ్రమ్ లాజిక్ అండ్ రీజనింగ్. అండ్ రీజనింగ్ దాని తెలుగులో ఏమంటాం? తర్కహేతువుతో కూడిన శ్రద్ధ. తర్కహేతు, లాజిక్ అండ్ రీజనింగ్. ఏది ఎలా వస్తుందో, ఈ మూడు ఫెయిత్లు ఎలా వస్తాయో కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ప్యూర్ ఫెయిత్ ఎలా వస్తుంది, తర్కహేతువుతో కూడిన శ్రద్ధ ఎలా వస్తుంది, గుడ్డి శ్రద్ధ ఎలా వస్తుంది. ప్రస్తుతం మనకున్న ఫెయిత్ ఈ మూడు కేటగిరీలో దేని కింద వస్తుంది చెప్పండి? నిజాయితీగా ఎవరికి వారు పరిశీలన చేసుకుని, ఎవరికి వారి జీవితాన్ని పరిశీలన చేసుకుని ఈ మూడిట్లో ఏ శ్రద్ధలో మన శ్రద్ధ వస్తుంది? అది మీకు సంబంధించి మీరు చెప్తుంది. ఇండివిజువల్ గా ఎవరికి వారు పరిశీలన చేసుకుని చెప్పండి. చెప్పండి. ఓకే, రామ్ప్రియ, ప్యూర్ ఫైవ్, హరి బోల్, నవదీ ప్రాణేశ్వర్, ఫెయిత్ కమింగ్ ఫ్రమ్ లాజిక్, సనాతన్, ఫెయిత్ కమింగ్ ఫ్రమ్ లాజిక్ అండ్ రీజన్, అదేనా? అదే సేమ్. ఓకే, ఐ గాట్ యువర్ పాయింట్. మీరంటుంది ఏంటంటే ఇనీషియల్గా ఫెయిత్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సాధు గురు శాస్త్ర, బట్ దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే పద్ధతి మాత్రం లాజిక్ అండ్ రీజనింగ్ ని వాడుకుని ముందుకు తీసుకెళ్తాము. అది ఒప్పుకుంటారు అందరూ? ఒప్పుకోరు? ముందుకు తీసుకెళ్లే విధానం, ఆల్దో యు గాట్ ది ఒరిజినల్ శ్రద్ధ ఫ్రమ్ గురు సాధు శాస్త్ర, ద వే యు ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ ఈస్ త్రూ లాజిక్ అండ్ రీజనింగ్. సో ప్యూర్ ఫెయిత్ ఈస్ గెటింగ్ కంటామినేటెడ్, గెటింగ్ కంటామినేటెడ్, సో యూ విల్ నాట్ గెట్ ది రిజల్ట్. ఫైనల్ యూ విల్ నాట్ గెట్ ది రిజల్ట్. సో ఇది ఎలా ఆపాలి, దీని గురించి మనం ఇంకా వివరంగా చర్చ చేద్దాం. మిగిలిన వాళ్ళే ఉంటారు, వదు గోపాల్, ఎక్కడి నుంచి వస్తుంది ఫెయిత్? ఓకే, రోప్. వాట్ ఇస్ దట్ ఫెయిత్? బ్లైండ్ ఫెయిత్? నో, నాట్ బ్లైండ్. బ్లైండ్ ఫెయిత్ కి ప్యూర్ ఫెయిత్ కి చాలా హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉంది. అది హెయిర్ లైన్ డిఫరెన్స్ చూడడానికి హెయిర్ లైన్ డిఫరెన్స్ అయినా చాలా గొప్ప డిఫరెన్స్. ఓకే, విల్ టేక్ ఎగ్జాంపుల్. మూడిటికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ప్యూర్ ఫెయిత్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే, ఇంకా ధ్రువ మహారాజ్ నారదముని నుంచి తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్, ప్యూర్ ఫెయిత్. ఓకే, మీ జీవితంలో చెప్పండి ప్యూర్ ఫెయిత్. మీ జీవితంలో ఏదైనా కొన్ని ఉదాహరణలు చెప్పండి, లేదా ప్రభుపాద వారు నిజ జీవితంలో ఉండే ఎగ్జాంపుల్స్ చెప్పండి, కొన్ని ప్యూర్ ఫెయిత్ ఎగ్జాంపుల్స్. అసలు ప్యూర్ ఫెయిత్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ప్యూర్ ఫెయిత్ ని డిఫైన్ చేయండి అని అడిగితే మీరు ఏమని చెప్తారు? హౌ కెన్ యూ డిఫైన్ ప్యూర్ ఫెయిత్? That faith which is coming from Guru, Sadhu, Shastra is called pure faith. Very good definition. Any other definition? Shraddha sabde viswasakahe suddhuda nishchayaha Krishna bhakti koile sarva karma krutahaya. Prabhupada writes this in second chapter. Vyavasayatmika buddhi verse. He writes this. That is called faith. By which you understand, just simply by doing Krishna consciousness, all my desires will be fulfilled. That is called pure faith. Is that what you are saying or different? This is pure faith. That is pure faith. But I am asking, how do you define faith, pure faith? I think he perfectly defined it. That faith which is coming from Guru, సాధు శాస్త్ర ఇస్ కాల్డ్ ప్యూర్ ఫెయిత్. సో దెన్ మిగిలిన ఫెయిత్లన్నీ ఏమిటి? ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై గురు సాధు శాస్త్ర ఈజ్ కాల్డ్ స్పెక్యులేటివ్ ఫెయిత్, ఇంప్యూర్ ఫెయిత్. సింప్లీ పుట్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఇంప్యూర్ ఫెయిత్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్యూర్ ఫెయిత్. సో ప్రభుపాద్ గివ్స్ వన్ ఎగ్జాంపుల్. అంటే ఈ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తే మనకి ఈ ప్యూర్ ఫెయిత్ ఉందా లేకపోతే స్పెక్యులేటివ్ ఫెయిత్ ఉందా మనకు తెలుస్తుంది. ప్రభుపాద్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అబ్బాయి వాళ్ళ తండ్రి గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత తల్లి ఫలానా వ్యక్తి తండ్రి అని చెప్పింది. వెంటనే వీడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్ కొద్దిగా పొడిచినట్టుగా మాట్లాడాడు. ఏమన్నాడు? ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేవరా, ఏమో ఎవరికి తెలుసు, ఎందుకైనా మంచిది, మనకి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఉంది కదా, ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేసుకొని చూసుకుంటే సందేహం కూడా ఉండదు కదా, అనుమానం కూడా పూర్తిగా పోద్ది కదా అని చెప్పేసి వాడు అన్నాడు ఫ్రెండ్. ఫ్రెండ్ ఆ మాట అన్న తర్వాత వీడి రియాక్షన్ ఏంటి? అంటే ఎవరికి వాళ్ళు, మీరు చెప్పండి, మీరు ఆ స్థితిలో ఉంటే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? ప్రాక్టికల్ గా చెప్పండి, అంటే మీరేదో ఊహించుకొని చెప్పదు, ప్రాక్టికల్ గా ఏమొస్తుంది? ఫాదర్ మీద లేదా మదర్ మీద? మదర్ మీద లేదు. మదర్ మీద కన్విక్షన్ లేనటువంటి వాడు టెస్ట్ చేయించుకుంటాడు. ఆ మదర్ కి ఆ ఫాదర్ మీద ఎంత రిలేషన్షిప్ ఉంది? దాని సన్ కి మదర్ మీద ఉండే రిలేషన్షిప్ ఇది మనం నో, బట్ మనం లెట్ అస్ టేక్ సేఫ్లీ దట్ సన్ హ్యాస్ ఎ లవింగ్ రిలేషన్షిప్ విత్ మదర్. ప్రేమపూర్వకమైన సంబంధమే ఉంది. బట్ స్నేహితుడితో కూడా ప్రేమపూర్వకమైన సంబంధం ఉందా? అది కూడా ఒప్పుకోవాలి. స్నేహితుడితో కూడా ప్రేమపూర్వకమైన సంబంధం. అసలు స్నేహితుడు తల్లిని డౌట్ పడమని అనట్లేదు. రోజులు బాగలేవురా, ఎందుకైనా మంచిది, రిస్క్ ఎందుకు తీసుకోవడం? ఎలాగో మనకు ఒక పరికరం ఉంది కదా, పరికరం ఉన్నప్పుడు రిస్క్ ఎందుకు తీసుకోవడం? పైగా ఇది టెస్ట్ చేసుకుంటే మీ అమ్మగారి మీద నీకు నమ్మకం డబుల్ అవుతుంది అని అన్నాడు. అంటే అప్పుడు ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? ఈ పిల్లవాడు ఏం చేయాలి, ఏం చేస్తాడు? ఈజ్ నాట్ ఎ ఫ్రెండ్. వై? కమ్ ఆన్, ఈజ్ ఎ ఫ్రెండ్. వై? నేను నీ మంచి కోసం చెప్తున్నాను రా ఆయన, ఈ రోజులు బాగలేవు, నీ మంచి కోసం చెప్తున్నాను. ఏది? రైట్. దట్ ఈజ్ ఆల్ రైట్. నేనే దాంట్లో ఏం తప్పు చెప్పట్లేదు. నేను అంటుంది ఏంటంటే, మదర్ యొక్క చాస్టిటీ అని తప్పు పట్టట్లేదు ఎవరు కూడా ఇక్కడ. ఎందుకు? డిఎన్ఏ టెస్ట్ ఉంది కదా, డిఎన్ఏ టెస్ట్ ఉంటే అది పోద్ది కదా, ఆ అనుమానం కూడా పోద్ది. సందేహంతో ఎందుకు నేను ఒప్పుకోవాలి? తల్లి మీద గౌరవం చేత ఆమె చెప్పింది నమ్మి తీరవల్లే. నేనంటే మీ మధ్య గురించే, సరే ఈ మధ్య గురించే అనుకోండి. లేదు, ఆమె చెప్తుంది కదా పలానా వ్యక్తి నీ ఫాదర్ అని. నువ్వు కండక్ట్ చేయాల్సిన టెస్ట్ ఆ వ్యక్తి మీదే, వేరే అందరి మీద కాదు కదా. ఆయన చెప్పింది చాలా మంచి ఉద్దేశంతో అన్నాడు. ఏమన్నాడంటే, మీ అమ్మగారు పలానా వ్యక్తి నీ ఫాదర్ అన్నాడు కదా, ఆమె మంచిదే, ఆమె అన్ని ఒప్పుకుంది, నువ్వేం చేయాలంటే ఆ ఒక్క వ్యక్తి మీద నువ్వు డిఎన్ఏ టెస్ట్ కండక్ట్ చేస్తే నీకు పూర్తిగా అనుమానం పోద్ది, అసలు సందేహం లేకుండా శుభ్రంగా ఉండొచ్చు కదా. గోపాల్, నాకు అనుమానం ప్రాబ్లం లేదు కదా, నాకు ఆల్రెడీ ఉంది. వెరీ గుడ్, మనందరం చాలా గట్టోళం. బట్ యాక్చువల్ గా మనకు ఆ టెస్ట్ వచ్చినప్పుడు ఎలా మనం పాస్ అవుతాం నిజంగా తెలియదు. థియరీలో మనందరం కరెక్టే. నేను అడుగుతుంది ప్రాక్టికాలిటీ అడుగుతున్నాను. నేను అడుగుతుంది ఏంటంటే, నీకే ఆ పరిస్థితి ఏర్పడితే, నీకు ఈ పుల్లింగ్ ఉందనుకో, ఏ పుల్లింగ్ డిఎన్ఏ టెస్ట్ అనే పుల్లింగ్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎలా స్వీకరిస్తావు ఒకసారి ఆలోచించు. ఓన్ మదర్, ఓన్ థింగ్ యువర్ ఓన్ మదర్ ఫాదర్ కాదు. నో, నాట్ కృష్ణ కాన్షియస్. ఎన్డి తివారి, వాడు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా కాలం గడిపేశాడు వాడు. కాలం గడిపిస్తే ఫైనల్ గా కోర్టు ఆదేశం ఇవ్వాల్సి వచ్చింది అనమాట. కోర్టు ఆదేశం ఇస్తే ఫైనల్ గా వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ పలానా వ్యక్తికి పలానా వ్యక్తి తండ్రి అని నిర్ధారణ చేశారు అనమాట. దెన్ హీ హాజ్ యాక్సెప్టెడ్. సో నా పాయింట్ ఏంటంటే, మనం ఇవన్నీ మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం ప్రాక్టికాలిటీ వచ్చేసరికి, ఈ పుల్లింగ్ మన దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం దీనికి వెయిట్ ఇస్తాం, డెఫినెట్ గా వెయిట్ ఇస్తాం. అది నీకే ఆ పరిస్థితి వచ్చినప్పుడు, నువ్వే ఒక అనాథగా ఉంటూ నీకు తండ్రి తెలియక ఓన్లీ తల్లి తెలిసినప్పుడు, సడన్ గా తండ్రి కనబడినప్పుడు, ఆ తల్లి ఫలానా వ్యక్తి తండ్రి అని చెప్పినప్పుడు, మనల్ని మనం ఆ వ్యక్తి స్థితిలో ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాక్టికల్ గా ఏం చేస్తామని మనం గనక ప్రశ్నించుకున్నట్లయితే, మోస్ట్ ఆఫ్ అస్, చాలా మందిమి ఏం చేస్తాం? ఒప్పుకుంటావా, టెస్ట్ చేసుకుంటావా? లేదు, నిజాయితీగా అనండి, నిజాయితీగా ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు, మీరేం చేస్తారు? నో యాక్షన్, బింబాదర్ ఆర్ డిఫరెంట్ ప్లేన్. ఓకే, ఫ్రెండో లేకపోతే ఎవరో ఒకరు, ఫ్రెండ్ కాదు, నిన్ను ఎవరు కన్విన్స్ చేయగలుగుతా వాడు అనుకోమంటే. సో యాక్చువల్ గా మనం ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎందుకు ఇదంతా ఇంతసేపు డిస్కస్ చేశానంటే, ప్రస్తుతం మనం పెరిగినటువంటి వాతావరణం ఎలాంటిది అంటే, మనల్ని ఏం చేస్తుంది, ఆ టెస్ట్ చేసే విధంగా మనల్ని ప్రోత్సహిస్తుంది. మనమే కనుక ఆ స్థితిలో ఉంటే మనల్ని టెస్ట్ చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. ఎందుకు ప్రోత్సహిస్తుందో తెలుసా? సరే, మీరు టెస్ట్ ఎందుకు వద్దున్నారు నాకు చెప్పండి. ఇట్ ఈజ్ నాట్ ఇన్సల్టింగ్ మదర్. అది కారణం కాదు. నేను ఇప్పుడు ప్యూర్ ఫెయిత్ గురించి చెప్పాను కాబట్టి మీరు రిఫర్ చేస్తున్నారు. ప్యూర్ లెట్ అస్ నాట్ టాక్ అబౌట్ ప్యూర్ ఫెయిత్. నేను అంటుంది ఏంటి, మీరు అది ఎందుకు డినై చేస్తున్నారు? డిఎన్ఏ టెస్ట్ ఎందుకు డినై చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు డినై చేస్తున్నారు? వాట్ అథారిటీ యూ హ్యావ్ టు సే ఇట్ ఈస్ రాంగ్? ఫ్రెండ్ కాదండి, ఎవరో ఒకరు సజెస్ట్ చేశారు. లెట్ ఎనీబడి సజెస్ట్. ఓకే, మాతృ ఏంటి ఇదంతా నిజమే? ఇదంతా నిజమే? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయ్య బాబా, ఇదేమైనా సత్యయుగమా లేకపోతే ఇంకేమైనా వచ్చేసిందా? ఎందుకంటే దాని నుంచి నాకు ఇంపార్టెంట్ పాయింట్ నేను తీసుకురావాలనుకున్నాను. సో మీరు డినై చేయడానికి, ఆ డినై ఎందుకు చేస్తున్నారో నాకు కావాలి, కారణం కావాలి. ఈ టెస్ట్ ని డినై ఎందుకు చేస్తున్నారు? కారణం ఇక్కడ ఎదుటంటే ఫ్రెండ్ మీద నమ్మకం లేదా టెస్ట్ మీద నమ్మకం లేదు? సో అంటే టెస్ట్ మీద నమ్మకం ఉంది. నేను టెస్ట్ మీద నమ్మకం ఉంది. యూ బిలీవ్ ఇన్ యువర్ మదర్, ఓకే, బట్ టెస్ట్ మీద నమ్మకం ఉందా లేదా నాకు కావాలి ఫస్ట్. టెస్ట్ నో, బట్ నేను అడుగుతుంది ఓకే మీ విషయంలో కాదు, వేరే వాటి విషయంలో కొని టెస్ట్ మీద ఫెయిత్ ఉందా లేదా నాకు కావాల్సింది. ఆప్షన్ ఇస్ అవైలబుల్. సరే, నీకు ఇంత ఫెయిత్ ఉంది, సపోజ్ ఇంకెవడో ఊగిసలాడుతున్నాడు అనుకో, వేరే వాడు, వాడికి నువ్వు సలహా ఇచ్చే పరిస్థితి వచ్చింది అనుకో, ఇలా టెస్ట్ ఒక ఆప్షన్ ఉందనుకో, ఏం చేస్తావు? నీ కన్విక్షన్ ప్రకారం నువ్వు చెప్పేస్తున్నావు సరే, బట్ ఎవడో ఇంకోడెవడో ఊగిసలాడుతున్నాడు, వాడు వచ్చి నీ దగ్గరకు వచ్చి ఏడిచాడు, ఈ టెస్ట్ ఉంది, అప్పుడు నువ్వు టెస్ట్ సజెస్ట్ చేస్తావా చేయవా? అది నేను అడుగుతుంది. ఎస్ నవగౌరవ, అది వదిలేసింది. మనం స్పిరిచువల్ గురించి మాట్లాడలే, నేను ప్యూర్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. ఎస్ నవదీప్ ప్రాణేష్, నేను అడిగిన ప్రశ్న అర్థమైంది అందరికి? ఏంటి ప్రశ్న? ఏంటి డోలాయన నీకు పోకే, నీకు ప్యూర్ ఫెయిత్ ఉంది, అది కూడా నేను నాకు నమ్మకం లేదు బట్ ఉందని అనుకున్నాం. బట్ ఎవడో డోలాయమానంలో ఉన్నాడు వాడు, వాడి పరిస్థితి, వాడొచ్చి నాకు కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది, మరి ఏం చేయమంటావు అంటే మీరేమంటారు? సనాతన్, ఓగప్పా చేసే చెప్పా, ఎందుకు వచ్చింది, ఎందుకు క్లియర్ చేసావా? క్లియర్ చేసేస్తే అయిపోయింది, ఎందుకు వచ్చింది గొడవ, అంతే కదా? అందరూ కూడా వాడికి ప్రాపర్ ఫెయిత్ ఉన్న మదర్ లేదు. సరే, ఒప్పుకున్నా, కన్ఫర్మ్ దట్ ఫెయిత్. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నావు? డిఎన్ఏ టెస్ట్కి వెళ్తే కన్ఫర్మ్ అయిపోద్దు కదా. ఎందుకు రా జీవితాంతం తల్లి మీద అనవసరంగా అనుమానంతో బతకడం? ఒకసారి టెస్ట్ చేస్తే పోయింది కదా, ఒప్పుకుంటారు కదా అందరు? వెరీ గుడ్. మిషన్? ఏ మిషన్ మీరంటారు? దిస్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు సరే, ఇంకా డిస్కషన్ చేయాలి. నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. చెప్పండి. తల్లితో సంబంధం లేకుండా very good point, materialistic point of view, very good point. Now go ra, correct. So it's a very good point. So ikkada oka mukhyamaina vishayam, endukante inta manam lotuga discuss chestunna den gurinchi, manaki mana system lo okati baaga fix ayipoyindi. Emti ఇంతవరకు ఎవరు కూడా నాకు మోర్ ఆర్ లెస్ మొత్తం అంతమందిలో కూడా ఎవరు కూడా ఈ డిఎన్ఏ టెస్ట్ వద్దు వద్దు అంటున్నారు, కాని ఎవరు కూడా డిఎన్ఏ టెస్ట్ ఎందుకు తప్పు కాదని ఎందుకు అనుకోవట్లేదు, అదెవరు చెప్పట్లేదు నాకు. అంటే మనందరికీ కూడాను లోన నమ్మకం పూర్తిగా ఏర్పడిపోయింది. ఏమిటి డిఎన్ఏ టెస్ట్ కరెక్ట్ అనేటువంటి మనందరికీ నమ్మకం ఏర్పడిపోయింది. సో మనకున్న ఫెయిత్ ఏమిటి? ఇదే ఫెయిత్. మనకి యాక్చువల్ గా ఫెయిత్ ఉన్నది దేని మీద? డిఎన్ఏ టెస్ట్ మీదే ఫెయిత్ ఉంది. డిఎన్ఏ టెస్ట్ మీద నీకు ఫెయిత్ లేకపోతే ఫస్ట్ నువ్వు ఖండించాల్సింది ఏంటి? డిఎన్ఏ టెస్ట్ అని నేను నమ్మను. ఆ ధైర్యం మీకు ఎవరికైనా ఉందా? ఈ డిఎన్ఏ టెస్ట్ నేను ఖండిస్తున్నాను నమ్మనని ఎవరికైనా ఉందా? ఆ ధైర్యం మనకు లేదు. అంత నమ్మకాన్ని కలిగించారనమాట మనకి ఎవరు? సైంటిస్టులు అంత గొప్ప నమ్మకాన్ని మనకు కలిగించేశారు. డిఎన్ఏ టెస్ట్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటువంటి ఒక నమ్మకాన్ని మనకి కలిగించేశారు. సో ప్రస్తుతం మనం కండక్ట్ చేస్తున్న ఫెయిత్, మనం యాక్చువల్ గా ముందుకెళ్తున్న ఫెయిత్ ఏం ఫెయిత్ తెలుసా? ఫెయిత్ గివెన్ బై సైంటిస్ట్స్. సో మీ విషయంలో మీరైతే ఒప్పుకోలేరు, కానీ మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి వాడు కాస్త డౌట్ఫుల్ గా ఉంటే వాడికి మీరు సజెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. మీరు వాడికి ఏం అనట్లేదు, మీ ఫ్రెండ్ కి ఏం చెప్పట్లేదు. మీరు డిఎన్ఏ టెస్ట్ కు వెళ్ళొద్దురా, డిఎన్ఏ టెస్ట్ లో తప్పు రావచ్చు, తప్పు వచ్చిన తర్వాత జీవితాంతం కూడా నీ తల్లిని నువ్వు అనవసరంగా అనుమానపడుతూ బాధపడాల్సి వస్తుంది, అందులోకి వెళ్ళొద్దురా అని మీరు చెప్పలేకపోతున్నారు. బట్ అతను అదర్ సోర్సెస్ కన్సిడర్ చేయట్లేదు. అతనికి ఉన్న రెండే రెండు సోర్సులు, ఒకటి తల్లి చెప్పిన మాట, రెండోది డిఎన్ఏ టెస్ట్. సో ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే, మన ఎవరం కూడా చాలా కన్విన్స్డ్ గా డిఎన్ఏ టెస్ట్ రాంగ్ ఉంటుంది అని మనం చెప్పలేకపోతున్నాం. అది కారణం. డిఎన్ఏ టెస్ట్ రాంగ్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కారణం వన్, నీ దగ్గర నుంచి శాంపుల్ తీసుకునే వ్యక్తి ఆ శాంపుల్ ని వేరే శాంపుల్స్ తో కలిపి పెడతాడు. వాడు పొరపాటున లేబుల్ కనుక తప్పు పెడితే, నీ లేబుల్ బదులు వేరే వాడు లేబుల్ పెట్టాడు అనుకో, ఎగ్జాంపుల్, ఏమవుద్ది? డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో అది ఒక ఫేజ్. దాని తర్వాత ఈ లేబుల్ కలెక్ట్ చేసుకుని మిషన్ మీద దాన్ని టెస్ట్ చేసేటువంటి వాడు టెస్ట్ చేసేటప్పుడు ఏమరపాటుగా ఈ బటన్ బదులు ఆ బటన్ నొక్కేశాడు అనుకో, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, అప్పుడు వచ్చే రీడింగ్ డిఫరెంట్ రీడింగ్. లేదా సరిగ్గా టెస్ట్ చేస్తున్న సమయంలో పవర్ పోయిందో, లేకపోతే మెషిన్ ఖరాబ్ అయిందో, లేదా మెషిన్ లేదో ఒక ఎలిమెంట్ ఫంక్షన్ అవ్వలేదు, అప్పుడేమవ్వచ్చు? తప్పు రావచ్చు టెస్ట్. వీడు టెస్ట్ చేసిన తర్వాత ఆ ఫైల్ ని వేరే వాడికి అందిస్తాడు రికార్డ్ చేయడానికి. రికార్డ్ చేసేటప్పుడు వీడి మత్తులో రికార్డు వేరే ఏదైనా చేస్తాడు అనుకో, అప్పుడు అంటే ఈ హోల్ ప్రాసెస్ లో ఎంతో మంది మీద నమ్ముతున్నావు. నువ్వేమంటున్నావు? తల్లిని నమ్మనంటున్నావు, బట్ ఎవరిని నమ్ముతున్నావు? ఎంతో మంది నమ్మదగ్గ వ్యక్తులు కానటువంటి వాళ్ళని నమ్ముతున్నావు. తల్లిని నమ్మట్లేదు, నిన్ను ప్రేమించే తల్లిని నమ్మట్లేదు, నీకు ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని నమ్ముతున్నావు, మెషిన్ ని నమ్ముతున్నావు, ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తులు నమ్ముతున్నావు. అది మాత్రం నిజం అనుకుంటున్నావు. అంటే నువ్వేమనుకుంటావు, నీ మైండ్ లో ఏమనుంది అంటే, వీడు కలెక్ట్ చేసేవాడు కరెక్ట్ గా కలెక్ట్ చేస్తాడు, లేబుల్ రాసేవాడు కరెక్ట్ గా లేబుల్ రాస్తాడు, అది సరిగ్గా ఫంక్షన్ చేస్తుంది, దాన్నేమో రికార్డ్ చేసుకునేవాడు సరిగ్గా ఫుల్ కాన్షియస్నెస్ తో రికార్డ్ చేసుకుంటాడు, దాన్ని నాకు ఇచ్చేవాడు సరిగ్గా ఇస్తాడని ఎంతమంది మీద నువ్వు ఫెయిత్ పెట్టేసుకుంటున్నావు, కానీ ఎవరి మీద పెట్టుకోవట్లేదు? తల్లి మీద పెట్టట్లేదు. ఇది మూర్ఖత్వమా కాదా? పరమ మూర్ఖత్వం ఇది. ఎందుకనంటే నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే, తల్లి అంత నమ్మదగ్గ వ్యక్తి కాదు అని అనుకుంటున్నావు. బట్ వీళ్ళందరూ నమ్మదగ్గ వ్యక్తులా? వీళ్ళందరూ నమ్మదగ్గ వ్యక్తులా? ఈ హోల్ సిరీస్ లో ఉండే వాళ్ళందరూ నమ్మదగ్గ వ్యక్తులా? కాదుగా. సో మన ఫెయిత్ అక్కడికి వెళ్ళిపోతుందంటే అర్థం ఏమిటంటే, మనలో చాలా బ్లైండ్ ఫెయిత్ టెండెన్సీస్ ఉన్నాయన్నమాట. మనలో చాలా బ్లైండ్ ఫెయిత్ టెండెన్సీస్ ఉన్నాయి. మనం ఏమనుకుంటున్నామంటే, సైన్స్ చెప్పేది ప్రతిదీ కూడా నిజం అని చెప్పేసుకుంటున్నాం, నిజం అని అనేసుకుంటున్నాం. అలా నిజం అని అనేసుకోవడం వల్ల ప్యూర్ ఫెయిత్ ని మనం కంటామినేట్ చేసి పడేస్తున్నాం. ఈ పాయింట్ అందరికి అర్థమైందా లేదా నేను చెప్పింది? అల్టిమేట్ గా ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ కి వెళ్ళినా కూడా నేను అంటుంది ఏంటంటే, డిఎన్ఏ టెస్ట్ ఏం చేస్తుంది? అది కూడా వ్యక్తుల మీద ఆధారపడేటువంటిదే అంటున్నాను నేను.
నువ్వు ఒక వ్యక్తిని నమ్మనప్పుడు వీళ్ళని ఎలా నమ్మేస్తా ఉంటున్నావు? సో తల్లి అదే అన్నాడు. మీరు నమ్మితే ఓకే, నేను అంటుంది నమ్మని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. నమ్మనటువంటి వ్యక్తిని, నేను నమ్మనటువంటి వ్యక్తికి అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఒరే నాయన, నువ్వు తల్లిని నమ్మట్లేదు, ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావు, బట్ ఇక్కడ నువ్వు నమ్ముతుంది మెషిన్లు కాదు, ఎవరిని నమ్ముతున్నావు? మోసం చేసే వ్యక్తుల్ని, మోసపూరితమైనటువంటి బుద్ధుండే వ్యక్తుల్ని నమ్ముతున్నావు. నువ్వు తల్లి మోసం చేస్తుంది అనుకుంటున్నావు, బట్ వీళ్ళు మాత్రం ప్యూర్ పర్సన్స్ ఏంటి? వీళ్ళు చాలా హితకారులా ఏమిటి? వీళ్ళందరూ కూడా వీళ్ళు మిస్టేక్స్ చేయరా ఏంటి? సో దిస్ టెస్ట్ ఈజ్ రాంగ్ టెస్ట్. అందువల్ల అంటే బయలాజిక్ అండ్ రీజనింగ్ కూడా ఇది రాంగ్. బయలాజిక్ అండ్ రీజనింగ్ ఆల్సో ఇట్ ఈస్ రాంగ్. దేనికి వెళ్ళడం? డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళడం. బయలాజిక్ అండ్ రీజనింగ్ ఇట్ ఈస్ రాంగ్. నాట్ దట్ ఐ హ్యావ్ ప్యూర్ ఫెయిత్, ఈవెన్ బై లాజిక్ అండ్ రీజనింగ్ ఇట్ ఈస్ రాంగ్. ఇఫ్ హీ హియర్స్, వాళ్ళకి కొన్ని గుడ్డి ఫెయిత్స్ ఉన్నాయి, అవి మనం బయటకు ఎక్స్పోజ్ చేయాలి. అందుకే నేను ఈ మాట చెప్తున్నాను. వాడికి గుడ్డి ఫెయిత్ ఉంది ఏంటి? సైన్స్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, సైన్స్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, సైన్స్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. అది ఎక్స్పోజ్ చేయాలి. సైన్స్ ఈజ్ నాట్ కరెక్ట్. సైన్స్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ లిమిటెడ్ పీపుల్, లిమిటెడ్ పర్సన్స్. డోంట్ థింక్ దట్ సైన్స్ ఈజ్ పర్ఫెక్ట్. సైన్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దీస్ సేమ్ మండేన్ పీపుల్. వాడి కన్విక్షన్ ఏంటి? ఇందులో మోసానికి ఆస్కారం లేదు. నా తల్లింటే నన్ను మోసం చేసే అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఎక్కడ కూడా మోసానికి ఆస్కారం లేదు. మోసానికి ఆస్కారం లేకపోవచ్చు, అజాగ్రత్తకు ఆస్కారం ఉంది కదా. సరే, ఇందులో ఎవడైనా సరే నిన్ను మోసం చేయడానికి ఈ పని చేయవచ్చు, మరి అజాగ్రత్త చేయొచ్చు కదా. అజాగ్రత్త చేస్తే నీ జీవితం అంతా కాలిపోద్దు కదా. సో నెవర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ కండిషన్డ్ ఇంటెలిజెన్స్. నెవర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ కండిషన్డ్ ఇంటెలిజెన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ కండిషన్డ్ ఇంటెలిజెన్స్, ఈదర్ ఇట్ ఈస్ బ్లైండ్ ఫెయిత్ ఆర్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ ది లాజిక్ అండ్ రీజనింగ్. ఈదర్ వే. సో మరి ఎవరైనా అడగొచ్చు, అంటే నా తల్లి పొరపాటు పడదా? తల్లి ఎన్ని విషయాల్లోనైనా పొరపాటు పడచ్చు. అలాని వ్యక్తి నీ తండ్రి అని చెప్పే విషయంలో మాత్రం ఎప్పుడు కూడా పొరపాటు పడదు. షీఈస్ ఎంపవర్డ్ టు టెల్ హూ యువర్ ఫాదర్ ఈస్. సో షీఈస్ ది అబ్సల్యూట్ అథారిటీ ఆన్ టెల్లింగ్ యూ హూ యువర్ ఫాదర్ ఈస్. షీఈస్ ది అబ్సల్యూట్ అథారిటీ. Absolute authority. You cannot contest it. You have to accept. You cannot contest it. ఇక్కడే చెప్తున్నాను, బ్లైండ్ ఫెయిత్ కి ప్యూర్ ఫెయిత్ కి మధ్య తేడా. నా తల్లి నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఆమె ఏం చెప్పినా రైట్ అనుకోవడం బ్లైండ్ ఫెయిత్. అర్థమవుతుందా? రెండింటికి తేడా. నా తల్లి నన్ను ప్రేమిస్తుంది కాబట్టి నా తల్లి ఏం చెప్పినా అది రైట్ అనుకోవడం ఏం ఫెయిత్? బ్లైండ్ ఫెయిత్. నా తండ్రి విషయంలో నా తల్లి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఈజ్ ప్యూర్ ఫెయిత్. ఈ రెండింటికి మధ్య తేడా ఏమని చెప్పండి. నేను చెప్పినటువంటి ఈ రెండు స్టేట్మెంట్స్ ని మీరు దీనికి ఎలా ప్రతిస్పందిస్తారు? ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? లేకపోతే ఫాదర్ గురించి చెప్పడంలో ఆమె అథారిటీ, కానీ నాకేది మంచి చెప్పడంలో ఆమె అథారిటీ ఎక్కడ రాసలేదు. సో అందువల్ల ఏ విషయం చెప్పినా తల్లి ఏ విషయం చెప్పినా స్వీకరించేస్తే దేని కింద వస్తుంది? అంటే ప్యూర్ ఫెయిత్ అంటే దానికి ఒక అథరైజ్డ్ పర్సన్ చెప్తేనే అది ప్యూర్ ఫెయిత్ అవుతుంది. అంటే ఎవడు పడితే వాళ్ళు చెప్పేస్తే అది ప్యూర్ ఫెయిత్ కాదు. తల్లి తండ్రి విషయంలో అథరైజ్డ్ పర్సన్, కానీ ఏ విషయంలోనైనా అథరైజ్డ్ పర్సన్ కాదు. కాబట్టి వేరే విషయాల్లో కూడా నువ్వు తల్లిని నమ్మేస్తే అది ఏమవుతుంది? బ్లైండ్ ఫెయితే అవుతుంది. ఒక్క వ్యక్తి విషయంలోనే ఇన్ని షేడ్స్ వచ్చినాయి చూడండి. So, pure faith, by definition, pure faith is the faith which comes from authorities, absolute authorities, is called pure faith. That which comes from absolute authorities is called pure faith. Unquestionable authorities is called pure faith. Prabhupada gives a simple example. Prabhupada is there. Aa rojulo radio undedi. Palana roju, palana radio lo, ఫలానా ప్రోగ్రామ్ 6 గంటలకి, ఫలానా ప్రోగ్రామ్ 7 గంటలకి అని చెప్తారు. అది నమ్మొచ్చా? నమ్మొచ్చు, నమ్మకూడదు. అది 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 ఏ కేటగిరీ కింద వస్తుంది? ఆ ఫెయిత్, దాన్ని నమ్మడం అనేటువంటిది ఏ కేటగిరీ కింద వస్తుంది? అసలు అబ్సల్యూట్ ఫెయిత్ అంటే ఆయనకు అప్పటికి అర్థం కాలేదు. అసలు అబ్సల్యూట్ ఫెయిత్ కెనాట్ బి గివెన్ బై ఆర్డినరీ పర్సన్స్. అబ్సల్యూట్ ఫెయిత్ ఓన్లీ కెన్ బి గివెన్ బై అబ్సల్యూట్ పర్సన్స్. ఆమె వర్తమ ప్రదక్షకురు. ఆమె యాక్చువల్ గా ఏది రుద్రమహారాజు తీసుకున్నటువంటి ఫెయిత్. ఐ వుడ్ సే అది అది బ్లైండ్ ఫెయిత్ కూడా కాదు. యాక్చువల్లీ హీ టెస్టెడ్, అంటే ఆయన యూ కెన్ సే ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్. ఇట్స్ నాట్ బ్లైండ్ ఫెయిత్ బట్ ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్. వర్తం ప్రదక్షకురు అని అంటే దారి చూపించేవాడు. దారి చూపించేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు, వాళ్ళు అబ్సల్యూట్ పర్సన్స్ కాకపోవచ్చు. షీ హాజ్ షోన్ ద పాత్. ఆయనకి ఏ ఫెయిత్ ఉందని నేను చెప్పలేను, బట్ నేను అనుకుంటుంది ఏంటంటే ఆయనకి అంత ఆయన అంతగా ప్యూర్ ఫెయిత్ పెట్టాడని నేను అనుకోవట్లేదు. అంటే షీ హాజ్ యాక్సెప్టెడ్, అంటే హీ హాజ్ యాక్సెప్టెడ్, నా మదర్ కాబట్టి నాకు మా గురించి మంచి చెప్తుంది. అయితే అది కన్ఫర్మ్ అయింది ఎక్కడ? నారద మునితో మీట్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయింది అది. సో అక్కడ ఆయన పెట్టిన ఫెయిత్ ఈజ్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఫెయిత్. నారద మునితో మాట్లాడిన తర్వాత నారద ముని ఆయనకిచ్చిన సజెషన్స్ ని యాక్సెప్ట్ చేయడంలో ఆయన పుట్టిన ఆయన ఏదైతే పెట్టాడు ఫెయిత్, ఆ ఫెయిత్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. అది ప్యూర్ ఫెయిత్, అది ప్యూర్ ఫెయిత్. సో ప్యూర్ ఫెయిత్ అంటే ఒక అవగాహన వచ్చింది కదా. ఇందాక నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, ఏంటది రేడియో ఎగ్జాంపుల్, ఏమంటారు రేడియో ఎగ్జాంపుల్, ఫలానా ఫలానా టైంకి ఫలానా ఫలానా ప్రోగ్రామ్, అది బ్లైండ్ ఫెయితా ప్యూర్ ఫెయితా లేకపోతే రేడియో అథారిటీస్ చెప్పారు కాబట్టి వాళ్లే టెలికాస్ట్ చేసింది వాళ్లేనయ్యా, కాబట్టి వాళ్లే చెప్పారు ఫలానా టైంకి ఫలానా ప్రోగ్రామ్ ఉందని. సో హౌ కెన్ యూ సే ఇట్ ఇస్ బ్లైండ్ ఫెయిత్? నీ ఫ్రెండ్ చెప్పాడు అనుకో, అది బ్లైండ్ ఫెయిత్ అవ్వచ్చు. ఫలానా టైంలో ఫలానా ప్రోగ్రామ్ వచ్చింది వస్తుందని చెప్పేసి మీ ఫ్రెండ్ చెప్పాడు అనుకో, అది బ్లైండ్ ఫెయిత్. ఇది బ్లైండ్ ఫెయిత్ కాదు. రేడియో టెలికాస్ట్ చేసేటువంటి వాళ్లే మనకి చెప్తున్నారు ఫలానా కార్యక్రమం ఫలానా టైం నుంచి ఫలానా టైంకి ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇట్ కెనాట్ బి బ్లైండ్. అది ఓకే, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్, అది డిఫరెంట్ థింగ్, అది వాళ్ళ గొడవ, అది బట్ అది వాళ్ళ గొడవ, అది వేరే విషయం. బట్ టెలికాస్ట్ చేసే కెపాసిటీ ఎవరికి? వాళ్ళకే ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం టెలికాస్ట్ అవుతాయని నమ్మడంలో తప్పు లేదు అని అంటున్నాను. అది బ్లైండ్ ఫెయిత్ కాదు, అది ప్యూర్ ఫెయిత్ అంటున్నాను. ప్రభుపాద్ గివ్స్ దిస్ ఎగ్జాంపుల్, మీకు విన్నారా ఇది? ఈ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ ఇచ్చింది గుర్తుందా? ఫెయిత్ కి ఎగ్జాంపుల్ ప్రభుపాద్ రేడియో కమ్యూనికేషన్ గురించి చెప్పినప్పుడు బహుశా మీరు రిఫర్ చేయండి. ప్రభుపాద్ గివ్స్ దిస్ ఎగ్జాంపుల్. ఈ రెండు కలిపేస్తారు. ఏ రెండు? తల్లి విషయంలోనూ ప్లస్ ఈ రేడియో అథారిటీస్ గురించి కూడా కల్పిస్తారు ప్రభుపాలు. రెండు అదే కాంటెక్స్ట్ లో వస్తాయి. సో మొత్తం మీద ప్యూర్ ఫెయిత్ అంటే అందరికి ఒక అవగాహన వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం సపోజ్ మీరు చిన్నపిల్లవాడుగా అడిగి ఉండేటప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని ఒక స్కూల్లో జాయిన్ చేశారు. ఆయన స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆయన ఏ విషయాలు ఆలోచన చేసి జాయిన్ చేస్తాడు? ఏదో ఒక బిల్డింగ్ కనబడింది పోరానాయన అంటాడా, బోర్డు కనబడితే పోరానాయన అంటాడా, ఎట్లా ఆయన మిమ్మల్ని ఎలా జాయిన్ చేపిస్తారు? ప్రీవియస్ రికార్డ్ కంటే ఫస్ట్ చూడాల్సిందేంటి? అది ఫస్ట్ రికగ్నైజ్డ్ అయిందా లేదా. రికగ్నైజ్డ్ అంటే ఎవరైతే నువ్వు ఫలానా తరగతి పాస్ అయ్యావని సర్టిఫికేట్ ఇవ్వాలో వాళ్ళు దీనికి పర్మిషన్ ఇచ్చారా లేదా, అది ఫస్ట్ చూసుకోవాల్సింది. అది చూసుకొని నేను జాయిన్ చేస్తే ఆయన ఏ ఫెయిత్తో జాయిన్ చేసినట్టు? ప్యూర్ ఫెయిత్ తో జాయిన్ చేసినట్టు. అవేమి చూసుకోకుండా జాయిన్ చేశాడంటే ఏ ఫెయిత్ తో జాయిన్ చేసినట్టు? బ్లైండ్ ఫెయిత్ తో జాయిన్ చేసినట్టు. ముందు స్కోర్లు బాగొచ్చినాయా, పిల్లలకు మార్కులు బాగొచ్చినాయా, సిబ్బంది సరిగ్గా ఉన్నారా లేదా, ఇక్కడ క్లీన్ గా బాత్రూంలు ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకుంటే అది ఏ ఫెయిత్? లాజికల్, లాజిక్ అండ్ రీజనింగ్ ఫెయిత్. సో ఈ ఫెయిత్ అనేటువంటిది ఈ మూడు రకాలుగా విభజింపబడుతుంది అన్నమాట. సో భౌతికంగా చూసుకుంటే ఇవన్నీ, బట్ ఆధ్యాత్మికంగా మనం ఫెయిత్ పెట్టాలి అని అంటే ఎలా ఫెయిత్ పెట్టాలి, ప్యూర్ ఫెయిత్ ని ఎలా కల్టివేట్ చేస్తాం, అక్కడ చెప్పినటువంటి ఆదో శ్రద్ధ ఏమిటి, శ్రద్ధ ఈ మూడిట్లో ఆదో శ్రద్ధ ఏమనుకుంటున్నారు మీరు? ఆదో శ్రద్ధ ఏమనుకుంటున్నారు? ఏంటి ఎవరు మాట్లాడలేదు? ప్యూర్ ఫెయితా, ఏమైనా డౌట్ ఉందా? ప్యూర్ ఫెయిత్, ఆ ప్యూర్ ఫెయిత్ ఉంటే కదా, ఇన్పుట్ ప్యూర్ ఫెయిత్ అయితే కదా నేను ఎక్కడికి వెళ్తావు, భావ ప్రేమ ఎక్కడికైతే అక్కడికి వెళ్లాల్సింది. ఆ ప్యూర్ ఫెయిత్ కాకపోతుంది. సపోజ్ వీరు మిగిలిన రెండు కేటగిరీలో ఏదో ఒక దాని అయితే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావా? వెళ్ళలేదు. సో మన ఇన్పుట్ ప్యూర్ ఫెయితే కాదని మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మనకి కృష్ణ చైతన్యం మీద ఉన్నటువంటి ఫెయిత్, ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఫెయిత్ ఏదైతే ఉందో ఇది ప్యూర్ ఫెయిత్ కింద వస్తుందా, లాజిక్ రీజనింగ్ తో మిళితమైనటువంటి ఫెయితా, లేకపోతే బ్లైండ్ ఫెయితా? ఇది కాస్త ఆలోచించుకోండి. బ్రేక్ తర్వాత మనం దీని గురించి చర్చ కంటిన్యూ చేద్దాం. రైట్, వేస్ట్ అయిపోతుంది, మిక్స్ అయిపోతుంది. నో 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 నో, ఇట్ కెనాట్ బి. అది నేను అన్నంత మాత్రం అది కరెక్ట్ కాకపోవచ్చు, నేను చెప్పలేను. నేను అది ప్యూర్ ఫెయిత్ కాదని నేను చెప్పలేను. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఒకవేళ మనకి ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ ఉన్నా కూడాను ఒక ప్యూర్ పర్సన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ ను కూడా ప్యూర్ ఫెయిత్ గా కన్వర్ట్ చేస్తాడు. కృష్ణ అది కూడా కృష్ణ కాన్షియస్ ఎగ్జాంపుల్ కదా. కృష్ణ కాన్షియస్నెస్ లో వర్తిస్తుంది, డెఫినెట్ గా వర్తిస్తుంది. ప్యూర్ ఫెయిత్ వెళ్ళొచ్చు, బట్ అక్కడి నుంచి ఇన్పుట్ మాత్రం ప్యూర్ ఫెయిత్ ఉండాలి. అదే చెప్తున్నా నేను మీకు. నెక్స్ట్ ఏమిటి? ఆదో శ్రద్ధ రోజు నెక్స్ట్ ఏమిటి? ఆదో శ్రద్ధ తర్వాత నెక్స్ట్ ఏమిటి? సాధుసంగ. సాధుసంగ ఏం చేస్తుంది? ఈక్వేషన్ కరెక్ట్ చేసేస్తుంది అక్కడే. నాట్ నెసెసరీ. ఓకే, ఇప్పుడు అదే అంటున్నా నేను. ఆ సాధు చేసే పని ఏంటంటే నీ దగ్గర ఉన్న ఫెయిత్ ని కన్వర్ట్ చేస్తారంటున్నాను నేను. నేనంటుంది మీకు అర్థం కావట్లేదు. సాధువు నీ దగ్గర ఏ ఫెయిత్ ఉన్నా కూడాను దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడు? ప్యూర్ ఫెయిత్ గా ఎస్టాబ్లిష్ చేసే తీసుకెళ్తాడు. ఆయన రా మెటీరియల్ ని రాంగ్ గా తీసుకెళ్ళడు అని అంటున్నాను. ఇన్పుట్ ఏవైతే పర్లేదు, బట్ సాధు సంఘం వచ్చేసరికి ప్యూర్ ఫెయిత్ గా మారాలి అంటున్నాను నేను. బట్ ఇన్పుట్ ప్యూర్, నేనంటుంది అదే, సాధు సాంగత్యం తర్వాత కూడా ప్యూర్ ఫెయిత్ రాకపోతే అవును అక్కడి నుంచే నేను. బట్ ఆ ఆదో శ్రద్ధను మనం లెక్కేయమంటున్నాను. ఆదో శ్రద్ధని ఆ శ్రద్ధగా లెక్కేయలేము మనం. సాధు సాంగత్యం వల్ల వచ్చినటువంటి కలిగినటువంటి శ్రద్ధనే మనం శ్రద్ధగా లెక్కేస్తాం. ఆదో శ్రద్ధ అనేటువంటిది నిజమైనటువంటి శ్రద్ధగా మనం చెప్పలేము. అంటే కొన్నిసార్లు అది ప్యూర్ ఫెయిత్ అవ్వచ్చు, కొన్నిసార్లు ప్యూర్ ఫెయిత్ కాకపోవచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఫైనల్ గా దాన్ని మార్చబడాల్సిందే అది. సాధు సాంగత్యం తర్వాతే అక్కడి నుంచి శ్రద్ధ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే నాకు ఒక పాయింట్ చెప్తున్నానండి, ఇక్కడే చాలా చిన్న తేడా ఉంది. నీ శ్రద్ధ సరిగ్గా ప్యూర్ ఫెయిత్ కాకపోతే నువ్వు చేసే సాధు సాంగత్యం వల్ల నీకు లబ్ధి అనేటువంటిది ప్యూర్ కాదు. నువ్వు డీవియేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే దానికి చాలా డీప్ రిలేషన్షిప్ విత్ సాధు కావాలి. అదే ప్యూర్ ఫెయిత్ తో వచ్చినటువంటి వ్యక్తి త్వరగా వెళ్ళిపోతాడు. ఎలా? మనకి ప్రభుపాదులు చెప్తారు కదా, ఒక పెద్ద ఎండుగడ్డి మీద ఒక చిన్న నిప్పురవ పడితే వెంటనే అది ఎలా ప్రజ్వరిల్లుతుందో, ఎలా అయితే పెద్ద పెద్ద ఏమంటది అగ్నిగా విరాజిల్లుతుందో, అలాగే ఒక ప్యూర్ ఫెయిత్ తో వచ్చినటువంటి వ్యక్తికి సాధు సాంగత్యం లభించిన వెంటనే దూసుకుపోతాడు బాణంలా. ఎక్కడికి? భక్తుల ముందుకు దూసుకుపోతాడు. ఆ ప్యూర్ ఫెయిత్ తో రాకపోయినటువంటి వ్యక్తి స్ట్రగుల్ అవుతాడనమాట. ఇక్కడ సాధు సాంగత్యంతో విపరీతమైనటువంటి స్ట్రగుల్ అవుతాడు. దానికే చాలా సమయం పట్టేస్తుంది, దానికే చాలా సమయం పట్టేస్తుంది. అది కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? సాధువుతో నువ్వు ఎలాంటి సంబంధం ఏర్పాటు చేసుకుంటావో దాని మీద ఆధారపడుతుంది. సాధువుతో గనక సంబంధం ఏర్పాటు చేసుకోకపోతే, అతనికి తగినంత సమయం ఇవ్వకపోతే, నీ దగ్గర ఉన్నటువంటి మిక్స్డ్ ఫెయిత్ ని బ్లైండ్ ఫెయిత్ ని ప్యూర్ ఫెయిత్ గా మార్చేంత సమయం ఇవ్వకపోతే, యూఆర్ గాన్. సో యూ మస్ట్ గివ్. దట్ ఈస్ వై మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అసోసియేషన్ ఆఫ్ సెయింట్లీ పర్సన్. ఆయన ఇన్పుట్ ని ప్యూర్ గా చేసేస్తాడు, ఇంకా అక్కడి నుంచి నువ్వు దూసుకుపోయేటట్టు చేస్తాడు. ఇట్ మేక్స్ సెన్స్. సుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజయ. ఐఎమ్ బోర్న్ డ్రైవుడ్ అండ్ వెట్. ఎస్ ఎస్ టేక్స్ టైం. రైట్ రైట్ కరెక్ట్ రైట్. ఏంటి? అవును, ఆయన గురించి చెప్తారు, ఆయన గురువు గారి గురించి కూడా చెప్తారు. We are fortunate to be born in Vaishnava family is myself and my spiritual master, because right from the beginning we have got Krishna consciousness from my father. Yes, Gopal Nima. ఏమన్నాడు బయట పెట్టినాయన? వెరీ గుడ్. నేను అంటుంది అదే, ఆ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్, ఆ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయమని అంటున్నాను. మొత్తం హోల్ గ్రూప్ లో గోపాల నిమ్మాయి ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను, వితౌట్ ఎగ్జాజరేషన్, వితౌట్ ఎగ్జాజరేషన్ ఐఎమ్ టెలింగ్ ఆనెస్ట్లీ. గోపాల నిమ్మాయి ఎక్స్ప్రెస్ సంథింగ్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన అంత త్వరగా ఏది ఎక్స్ప్రెస్ చెయ్యడు కాబట్టి. బట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తాను. అందుకే నీ ఇన్పుట్ గురించి నేను చాలాసేపు చూస్తూ ఉంటాను. అంతే, అంతేగాని నిన్ను టాంట్ చేయడానికి కాదు. కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ డిస్కషన్. బ్రేక్ తీసుకుందాం. ఓకే, గాయత్రి బ్రేక్ అండ్ దెన్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. శ్రీ ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ఓం జ్ఞానతిరందస్య జ్ఞానాంజన శ్లాఖ్య చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనో భీష్టం స్థాపితం భూతలే స్వయం రూపకదామయం దాతి స్వపదాంతికం వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారినాం. ఇందాక డిస్కషన్ లో ఒక పాయింట్ నేను కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ధ్రువ మహారాజ్ కి సునీతి ఇచ్చినటువంటి ఫెయిత్, అది ప్యూర్ ఫెయిత్. ఎందుకంటే ఆమె చెప్పింది ఏమిటంటే, శాస్త్రాల్లో చెప్పినట్లుగా భగవంతుడు వనాలలో ఉంటాడు, ఎంతో మంది ఋషులు అక్కడికి వెళ్లి తపస్సు చేస్తారు, తపస్సు చేసి భగవంతుడి యొక్క కరుణకి ప్రాప్తులవుతారు, కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్లి తపస్సు చేసుకుని ఆయన అని చెప్పింది. సో అది ప్యూర్ ఫెయిత్, అది డెఫినెట్ గా అది ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ కదా. సో అది ప్యూర్ ఫెయిత్, దట్ ఈస్ నాట్ ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్, ఇట్స్ ప్యూర్ ఫెయిత్. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామం, మన ఆధునిక వ్యవస్థ ఎలాంటి పరిణామం తీసుకొచ్చిందో, ఒక 200 సంవత్సరాలు మనకి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి 1800. సో 200 ఇయర్స్లో చాలా మార్పులు జరిగినాయి. ఆ మార్పులు ఎలా జరిగినాయి అనేటువంటిది మనం ఈ ఫెయిత్ దృష్ట్యా, అంటే ఈ శ్రద్ధ దృష్ట్యా పరిశీలించినట్లయితే ఇది ఇలా చెప్పుకోవచ్చు. మీకు బహుశా మీరు ప్రభుపాద్ వారి లెక్చర్ వినేటప్పుడు, ప్రభుపాద్ వారు ఒక ఎన్నోసార్లు చెప్తారు, ఒక లెక్చర్లో ప్రస్ఫుటంగా ఇలా చెప్తారు, ఇండియాలో ఎవరైనా ఎవరినైనా సరే ఏమైనా చేయమంటే వాళ్ళు వెంటనే అడిగేటువంటి ప్రశ్న ఏమిటినంటే, నువ్వు ఇది మమ్మల్ని చెప్తున్నావు, మాకు ఇది చెప్తున్నావు కదా, ఇది ఏమైనా శాస్త్రాల్లో ఉందా, వేదంలో ఏదైనా వేదవాక్క అని తిరిగి ప్రశ్నించేటువంటి పరిస్థితి. అంటే భారతదేశంలో ప్యూర్ ఫెయిత్ అనేటువంటిది ఆల్రెడీ ఇన్గ్రెయిన్డ్ గా ఉంది, ఆల్రెడీ ఉండింది ప్యూర్ ఫెయిత్ అనేటువంటిది. ఎప్పుడైతే ప్యూర్ ఫెయిత్ ఉండిందో భారతీయుల్ని ఎవరు ఎలాంటి రకమైనటువంటి భయానికి గురి చేయలేకపోయారు, ఎలాంటి పీడనకి గురి చేయలేకపోయారు పాశ్చాత్య దేశం, అప్పుడు ఒక సంఘటన జరిగింది. అప్పుడు జరిగినటువంటి మార్పు, క్రమానుగతంగా జరిగినటువంటి మార్పు, ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. ఏమిటా మార్పు? ఆ మార్పే ఇప్పుడు కొనసాగుతుంది, అందుకోసం ఆ మార్పు గురించి నేను చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు
ఈ శాస్త్రాలకి బ్రాహ్మణులకి చాలా అటాచ్ అయ్యి వాళ్ళు చెప్పిందే వేదవాగ్గా వాళ్ళు చెప్పింది పూర్తిగా నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళని మనం ఏ రకంగా కదల్చలేకపోతున్నాం, వీళ్ళని ఏ రకంగా మనం డిస్టర్బ్ చేయలేకపోతున్నాం కాబట్టి వీళ్ళకి వీళ్ళ మీద వీటి మీద ఉండేటువంటి నమ్మకాన్ని మనం పూర్తిగా పోగొట్టాలి. పోగొట్టాలంటే ఏం చేయాలి? పోగొట్టాలంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి కొంతమందికి సాంస్క్రిట్ నేర్చుకోమని ఆదేశం చేశారు. ఆదేశం చేసిన తర్వాత వాళ్ళు సాంస్క్రిట్ లో ఎక్స్పర్ట్ అయిన తర్వాత వాళ్ళని ఈ శాస్త్రాలను చదవమన్నారు. ఎలా చదవమన్నారు? వాళ్ళు లోపాలని ఎత్తి చూపించే విధంగా చదవమన్నారు. బట్ శాస్త్రాలు అనేటువంటివి లోపాలను ఎత్తి చూపించే విధంగా చదివేటువంటివి కావు. శాస్త్ర నియమాలని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పద్ధతి ఆమ్నాయ పద్ధతి అని అంటారు. ఆమ్నాయానంటే వితౌట్ క్వశ్చనింగ్ వన్ షుడ్ యాక్సెప్ట్. దే ఆర్ యాక్సియోమాటిక్ ట్రూత్స్. యాక్సియోమాటిక్ ట్రూత్స్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు లాజిక్ అండ్ రీజనింగ్. యాక్సియోమాటిక్ ట్రూత్స్, యాక్సియోమాటిక్ ట్రూత్స్ ఏమంటారు తెలుగులో? స్వీకృతాలు. స్వీకృతాలా? మరి కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నిరూపణ నిరూపించబడనటువంటి నిరూపణకి నిరూపణ అవసరం లేనటువంటి సత్యాలు, నిరూపణ రహిత సత్యాలు. నిరూపణ అవసరం లేనటువంటి సత్యాలు, నిరూపణ రహిత సత్యాలు, వాటిని ఇంగ్లీష్లో యాక్సియోమాటిక్ ట్రూత్స్ అంటారు. సో శాస్త్రాల్ని చదవాలి. శాస్త్రానికి ఒక అప్రోచ్ ఉంది. శాస్త్రానికి పేరేమిటి? శృతి. శృతి మీన్స్ దట్ విచ్ ఈజ్ లెర్న్డ్ బై హీరింగ్. వినడం ద్వారా నేర్చుకునేటువంటిది శృతి. ఇట్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్. వీళ్ళు ఎప్పుడైతే ఈ మెథడ్ ద్వారా అప్రోచ్ అయ్యారో, శాస్త్రానికి ఎక్స్పెరిమెంటల్ గా ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో, నేచురల్ గా దాంట్లో ఏం కనబడినాయి వాళ్ళకి? దోషాలు కనబడ్డాయి. దోషాలు కనబడి వాటిని పెద్దవిగా చూపి సామాన్య జనులందరికీ కూడాను ఈ దోషాలను చూపించి, అసలు మీరు మీ యొక్క శాస్త్రాల మీద బండ నమ్మకాన్ని కలిగి ఉన్నారు, బండ నమ్మకం కలిగి ఉండకుండా ఈ రకంగా చూస్తే మీకు ఎన్నో దోషాలు కనబడతాయి, కాబట్టి మీరు ఊరికనే వాటిని నమ్మేయొద్దు అనేటువంటి భావన వాళ్ళకి కలగజేశారు. అప్పటి నుంచి ఏమైంది? ఈ ట్రాన్సెండెంటల్ ఫెయిత్ ఏదేదో ఉందో, లేకపోతే ప్యూర్ ఫెయిత్ ఏదో ఉందో, ఆ ప్యూర్ ఫెయిత్ ని ఒక్కొక్కరు మెల్లమెల్లగా విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుని ప్రతిసారి బ్లైండ్ ఫెయిత్ అని వీళ్ళు అంటూ ఉంటే, వారు రెచ్చగొడుతూ ఉంటే, వాళ్ళకి షెల్టర్ గా మిగిలింది ఏమిటి? లాజికల్ ఫెయిత్. సో ఎవ్రీబడి టుక్ షెల్టర్ ఆఫ్ లాజికల్ ఫెయిత్. ఇక నుంచి ప్రతి దాన్ని కూడాను ఆ లాజికల్ ఫెయిత్ కోణంతోనే చూడడం మొదలెట్టారు అన్నమాట. సో ఈ రకంగా ఈ మార్పు జరగడం వల్ల మనకది బాగా మన భౌతికమైనటువంటి విద్యలో పూర్తిగా స్థిరపడిపోయిందనమాట. మన ఆధునిక విద్యలో పూర్తిగా ఆ ప్రమాణం స్థిరపడిపోయిందనమాట. అందువల్ల మనందరం కూడా వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్, ఏది బ్యాక్గ్రౌండ్ వచ్చామంటే, మనకి మ్యాక్సిమం ఫెయిత్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? లాజికల్ ఫెయిత్ నుంచే వస్తుంది మనకి మ్యాక్సిమం. మనందరికీ వితౌట్ ఎక్సెప్షన్ మనందరికీ లాజికల్ ఫెయిత్ నుంచే యాక్చువల్ గా ఫెయిత్ వస్తుంది. కాబట్టి మన ఫెయిత్ బై డిజైన్ ఇట్ ఈస్ ఇంప్యూర్ ఫెయిత్. ఇది థ్యాంక్స్ టు ది వెస్టర్నర్స్, వెస్టర్న్ ఫిలాసఫర్స్, వెస్టర్న్ సైంటిస్ట్స్. వాళ్ళు కంప్లీట్ గా పూర్తిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చేశారన్నమాట. సో ఇది మనం గ్రహించాలి. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్, గ్రహించాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే, శాస్త్ర ప్రమాణాలు అనేటువంటివి లాజిక్ రీజనింగ్ కి గురి కాబడకూడదు. లాజిక్ రీజనింగ్ అనేటువంటిది కొంతమేరకు ఉపయోగించవచ్చేమో గాని దాని ద్వారానే సర్వము తెలుసుకుందామని అనుకునేటువంటి భావన మూర్ఖపు భావన. లాజిక్ రీజనింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. అప్పుడు నువ్వు శాస్త్ర నియమాల్ని నువ్వు నిరూపించట్లే, లాజిక్ అండ్ రీజనింగ్ ఈజ్ ది అల్టిమేట్ ట్రూత్ అని నిరూపిస్తున్నావు. ఈ టూల్ ద్వారా నేను అన్నిను గ్రహించేసుకుంటానంటే నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తున్న ట్రూత్ ఏమిటి? లాజిక్ అండ్ రీజనింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్. విత్ దాట్ యూ కెన్ ప్రూవ్ ఎనీథింగ్. సో సైంటిస్ట్ కంట్రిబ్యూషన్ మనకి ఏమిటంటే ఇదే, లాజిక్ అండ్ రీజనింగ్. సో అందువల్ల మనందరికీ కూడా ఈ రోజు వచ్చే ఫెయిత్ ఏమిటంటే, మాక్సిమం ఫెయిత్ ఎలా వస్తుంది అంటే లాజిక్ అండ్ రీజనింగ్ ద్వారా వస్తుంది. మనం ప్రభుపాదులు వారి మాటలు విన్నా, ప్రభుపాదులు వారి యొక్క ఈ ఉద్యమంలో పాల్గొన్నా, ఫెయిత్ షేక్ అయ్యే సందర్భాలు ఎప్పుడో తెలుసా? తోటి భక్తులు ఎప్పుడైనా సరే సరిగ్గా బిహేవ్ చేయకపోయినా లేకపోతే వారు మూమెంట్ వదిలి వెళ్ళిపోతే మన ఫెయిత్ షేక్ అయిపోతుంది అంటేనే అర్థం ఏంటి, మన ఫెయిత్ దేని మీద ఆధారపడి ఉంది? ప్రభుపాదులు వారి మాటల మీద కానీ లేదా ప్రభుపాదులు వారి యొక్క వాక్కుల మీద లేదు, వేరే వాళ్ల మీద ఆధారపడి ఉంది, వేరే వాళ్ల ఫలితం మీద ఆధారపడి ఉంది. ఎవరైనా ఒక పెద్ద సన్యాసి వెళ్ళిపోయి ఉంటే ఆయనతో పాటు చాలా మంది వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ ఫెయిత్ దేని మీద ఆధారపడి ఉంది? ఈదర్ ఇట్ ఈస్ బ్లైండ్ ఫెయిత్ ఆర్ ఇట్ ఈస్ లాజికల్ ఫెయిత్. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ శాస్త్ర టీచింగ్స్. సో ఫస్ట్ ఈ అప్రోచ్ మారాలి మనం. ఈ అప్రోచ్ మారకపోతే మనం యాక్చువల్ గా చాలా దూరం వెళ్ళలేమన్నమాట. అంటే ఏదో ఒక రోజు మనం మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిందే, ఏదో ఒక రోజు పెద్ద శరాఘాతం మనకు తగలాల్సిందే, డెఫినెట్ గా తగులుతుంది కూడా. సో ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్. ఫౌండేషన్ అంటే ఏంటి? లెట్ అస్ హ్యావ్ ప్యూర్ ఫెయిత్. ప్యూర్ ఫెయిత్ కి ఎగ్జాంపుల్ 1965 or 1969 కరెక్ట్గా గుర్తులేదు, ప్రభుపాదులు వారు తన లివింగ్ రూమ్ లో కూర్చున్నప్పుడు దేర్ వాజ్ అ టెలికాస్ట్, లైవ్ టెలికాస్ట్. ఏమిటో లైవ్ టెలికాస్ట్? మ్యాన్ ల్యాండింగ్ ఆన్ మూన్ లైవ్ టెలికాస్ట్ వాజ్ గోయింగ్. సో అప్పుడు పురుషోత్తం అనేటువంటి ఒక డివోటీ వచ్చాడు. ప్రభుపాదు, ఇంతవరకు మీరు చెప్పారు కదా మనిషి స్వర్గలోకానికి వెళ్లాడు లేదా చంద్రలోకానికి వెళ్లాడు, ఇగో మీ ఎదురుగానే కనబడుతుంది కదా చూడండి. ప్రభుపాదులు వారు దాన్ని పూర్తిగా విసిరుగొట్టారు. ఏమన్నారు ప్రభుపాదులు వారు? దిస్ కెన్ నాట్ బి ట్రూ, దిస్ ఈజ్ ఫాల్స్, దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్స్. ప్రపంచం అంతా ఆ రోజు నిజమని నమ్మినటువంటి సత్యాన్ని ప్రభుపాదులు వారు శాస్త్రాధారంగా కొట్టివేసేసారన్నమాట. అంటే ఆయనకి ప్యూర్ ఫెయిత్ ఉందనేటువంటిది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక కట్టినట్టు చూపించినటువంటి సత్యాన్ని సత్యంగా చూపించారు వాళ్ళు. అది నిజంగా సత్యమా కాదని తర్వాత మాట్లాడదాం. ముందు కళ్ళ కట్టినట్టుగా చూపించినటువంటి సత్యాన్ని ప్రభుపాదుల వారు శాస్త్రాధారంగా కొట్టివేసేశారు. అలాగే ప్రతిదాన్ని ప్రభుపాదుల వారు శాస్త్రాధారంగా కొట్టివేశారు. ఏమన్నారు? మ్యాన్ క్లెయిమ్స్ దాట్ దేర్ ఆర్ నో లివింగ్ ఎంటిటీస్ ఇన్ సన్, బట్ దేర్ ఆర్ లివింగ్ ఎంటిటీస్ హూ హ్యావ్ ఫైరీ బాడీస్ హూ ఎగ్జిస్ట్ ఇన్ సన్. సన్ ప్లానెట్ లో ఎవరు కూడా నివసించ యోగ్యము కానటువంటిది అని అంటున్నారు ఈ శాస్త్రజ్ఞులు. కానీ సన్ ప్లానెట్ లో, సూర్యుని యొక్క గ్రహంలో, సూర్యగ్రహంలో ఎంతో మంది జీవులు, గొప్ప గొప్ప ఉన్నత చైతన్యంతో ఉండేటువంటి జీవులు ఉన్నారు అని ప్రభుపాదులు వారు చెప్పారు. ఇంకా ఏమన్నారు? అసలు ప్రాణులు అనేటువంటి వారు భూమండలంలోనే ఉన్నారని శాస్త్రజ్ఞులు అంటున్నారు. బట్ అకార్డింగ్ టు భగవద్గీత, వన్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ద సోల్ ఈస్ సర్వగత. సర్వగత అంటే ఇట్ ఈస్ ఎవ్రీవేర్, ప్రాణులు అన్ని దగ్గరలో ఉన్నారు. సో మనకి తేడా క్లియర్ గా కనబడుతుంది. మోడర్న్ సైన్స్ కి, శాస్త్రీయ నాలెడ్జ్ కి క్లియర్ గా తేడా కనబడుతుంది. మోడర్న్ సైన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంటే మనం చాలా లిమిటెడ్ గా మనం కొన్ని అర్థం చేసుకోగలం. బట్ శాస్త్రాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి ఫెయిత్ ప్యూర్ ఫెయిత్. సో ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మనకి ఏమైపోయిందంటే ఈ ప్రతి దాన్ని కూడా క్వశ్చన్ చేసే మెంటాలిటీ మొదలైందనమాట. క్వశ్చన్ చేసినంత మాత్రాన నీకు సత్యం తెలుస్తుంది అనుకోవడం పరమ మూర్ఖత్వం. అదే భాగవతంలో తెలియజేశారు, జ్ఞానే ప్రయాస ముదపాశ్ర నమంత ఏవ జీవంతి షణ్ముఖరితాం భవదీయ వార్త. నువ్వు వినే క్వాలిటీ ఆఫ్ హియరింగ్ దేని మీద ఆధారపడింటుంది అంటే ఎలాంటి ఫెయిత్ నువ్వు పెట్టావు అనేటువంటి దాని మీద ఆధారపడింది. ఎప్పుడు కూడానో ఛాలెంజింగ్ స్పిరిట్ తోనో లేదా అనుమానాస్పదంగానో విన్నప్పుడు సాధు సాంగత్యాన్ని మనం పూర్తి, దాని యొక్క పూర్తి స్వరూపాన్ని మనం అర్థం చేసుకోలేము, దాని యొక్క పూర్తి ప్రయోజనాన్ని మనం పొందలేము, సాధు సాంగత్యం యొక్క పూర్తి ప్రయోజనం పొందలేము. అన్ఫార్చునేట్ గా మనందరం కూడా ఈరోజు చేస్తుంది ఏమిటంటే ఎందుకైనా మంచిది స్లోగా వెళ్దాం అనేటువంటి భావన. ఈ భావన అంటే ఈ అడ్డంకి ఎందువల్ల కలిగింది మనకి? బికాజ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్. మోడర్న్ ఎడ్యుకేషన్ దేన్ని ఒక పట్టాన తొందరగా యాక్సెప్ట్ చేయనివ్వదు. మోడర్న్ ఎడ్యుకేషన్ ప్రతిదానికి కూడా ఒక నిర్బంధకాన్ని లేదా ఒక ప్రతిబంధకాన్ని ఏర్పాటు చేస్తుంది అనమాట మోడర్న్ సైన్స్. దానివల్ల మన ప్రోగ్రెస్ ఏమవుతుంది? చాలా స్లో అవుతుంది అనమాట. మోడర్న్ సైన్స్ చాలా సక్సెస్ఫుల్ గా మన బుర్రలో ఒకటి ఎక్కించి పెట్టింది. ఒక అసత్యాన్ని సత్యంగా ఎక్కించి పెట్టింది మోడర్న్ సైన్స్. అదేమిటో చెప్పగలరా? ఒక అసత్యాన్ని సత్యంగా మన యొక్క మైండ్ లోకి తీసుకొచ్చి పెట్టింది మోడర్న్ సైన్స్ లేదా మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అవన్నీ ఓకే, బట్ ఫండమెంటల్ గా, మోర్ దాన్ దట్, ఫండమెంటల్ గా ఒక ఒక పెద్ద అబద్ధాన్ని నిజంగా మనకి మోడర్న్ సైన్స్ మనకి ప్రవేశపెట్టింది. మోర్ ఫండమెంటల్ దాన్ దట్, దట్ ఈస్ ఓకే. ఎస్, ఇవన్నీ కరెక్టే మీరు చెప్తుంది. ఇంకా ఫండమెంటల్, దట్ ఈస్ ఫైన్. ఇంకా ఫండమెంటల్ వాళ్ళు చూపిస్తే మనం తీసుకుంటున్నాం కదా, సో వాళ్ళు తప్పు కాదు మంది తప్పు. ఫండమెంటల్, ఇంకా ఫండమెంటల్ అది వాళ్ళు బాహటంగానే చెప్తున్నారు. ఎస్, అది అది నేచురల్ రిజల్ట్, అలా వాళ్ళ ఎంపెరికల్ ఫిలాసఫీ యొక్క రిజల్టే అది. ఎస్, బట్ ఇంకా ఫండమెంటల్ నేను అది అది ఒక అసత్యం బట్ సత్యంగా వాళ్ళు ప్రచారం చేసి చెప్తున్నారు, అందరిని నమ్మించేశారు ప్రత్యక్షంగా. ఎవ్రీబడి ఈస్ కన్విన్స్డ్, ప్రాక్టికల్ గా ఎవ్రీబడి ఈస్ కన్విన్స్డ్. దాట్ వాళ్ళు బాహాటంగా చెప్తారు, వాళ్ళు బాహా ఆత్మ లేదు ఓకే, అవన్నీ నేను బాహాటంగా చెప్పి. సరే నేను ఇంకో రకంగా ప్రశ్న వేస్తాను మీరు దాన్ని అంటే మీరు దాని దగ్గరకు రావడం కోసం నేను రకంగా ప్రశ్న వేస్తాను. వాళ్ళు ధర్మాన్ని లేదా ధర్మ రిలీజియన్ని నమ్మేటువంటి వాళ్ళకి వాళ్ళు చేసే ఆరోపణ ఏంటి? సైంటిస్టులు ధర్మాన్ని పాటించే వాళ్ళకి వేలెత్తి చూపించేటువంటి సందర్భం ఏంటి? ఏంటి వేలెత్తి చూపిస్తారు? నువ్వు చూపించగలవా, ప్రూవ్ చేయగలవా, రైట్ అదే కదా. ఇంకా ఇంకా ఏమైనా ఆరోపిస్తూ ఉంటారు వాళ్ళు? ఏదైనా ప్రాక్టికల్ చూపి అంటే మన సిద్ధాంతాన్ని వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మనం ప్రతిపాదించే సిద్ధాంతాన్ని ఏమంటారు? మైథాలజీ, బ్లైండ్ ఫేత్, డాగ్మా. డాగ్మా డాగ్మా అని అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ బ్లైండ్, బేస్లెస్. మనం సమాధానం ఇస్తే వాళ్ళు ఒప్పుకునే స్థితిలో లేరు. ఇది అందరూ ఒప్పుకుంటారు కదా. ఇది అసత్యం. ఇదే అసత్యం ఏంటంటే వాళ్ళ ఫిలాసఫీ కూడా బేస్డ్ ఆన్ డాగ్మా. మనకి ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, దోస్ ఆర్ లివింగ్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడ్ నాట్ త్రో స్టోన్స్ ఎట్ అదర్స్, ఇజ్నట్ ఇట్? అంటే అర్థం తెలుసా? అద్దాల మేడల్లో ఉండేటువంటి వారు ఇతరుల మీద రాళ్లని రువ్వకూడదు. రువ్వుతేమవుద్ది? మీ అద్దం మేడ పగిలిపోతుంది. సో వీళ్ళందరూ చేసేటువంటి పెద్ద పెద్ద అసత్య ప్రచారం ఏమిటంటే ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడాను డాగ్మాటిక్ ఫెలోస్. వాళ్ళకి లాజిక్ లేదు, రీజనింగ్ లేదు, బేసిస్ లేదు, ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ మెంటల్ స్పెక్యులేషన్. బట్ మేం మాత్రం ప్రతిదాన్ని పరీక్షించి పరిశీలించి సిద్ధాంతీకరణ చేసి చూపిస్తాం అని సైంటిస్టులు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటే మనందరం దాన్ని వాళ్ళకి వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నాం. వాళ్ళ యొక్క దవడ పళ్ళు విరగొట్టేటట్టు ఏం మనం చేయలేకపోతున్నాం, అవునా కదా? ప్రభుపాదులు వారు కొన్ని దవడ పళ్ళు ఇరగొట్టారు. ప్రభుపాదులు వారు, ప్రభుపాదులు వారి శిష్యులు ఎలా ఇరగొట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రతిపాదించేటువంటిది సత్యం అని మనం మనల్ని వారు నమ్మిస్తున్నారు. వాళ్ళు ప్రతిపాదించే సత్యం అని మనం ఎందుకు నమ్మాలి? వాళ్ళు ఏమంటారు? మేము ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నాం, కండక్ట్ చేసి మీకు రిజల్ట్స్ చూపిస్తున్నాం, మీకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తున్నాం, కాబట్టి మమ్మల్ని మీరు నమ్మాలి అని అంటున్నారు. సో ఇప్పుడు మనల్ని మనం వారిని ప్రశ్నించామనుకోండి, ఫండమెంటల్ గా మీ ఫిలాసఫీ ఏంటి అని మనం వాళ్ళని ప్రశ్నించామనుకోండి. ఎవరిని? సైంటిస్ట్ ని. మనం ఫండమెంటల్ గా మీ ఫిలాసఫీ ఏంటి? ఫండమెంటల్ గా వాళ్ళ ఫిలాసఫీ ఏంటో తెలుసా? 3 పాయింట్స్ వాళ్ళ ఫిలాసఫీ. ఆ 3 పాయింట్స్ ఇవి, జాగ్రత్తగానండి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ప్రపంచం అనేటువంటిది లేదా సృష్టి అనేటువంటిది కొన్ని భౌతిక నియమాల ద్వారా ఈ సృష్టి అనేటువంటిది నడుస్తూ ఉన్నది. నెంబర్ వన్, కొన్ని భౌతిక నియమాల ద్వారా సృష్టి అనేటువంటిది నడుస్తుంది. ఈ భౌతిక నియమాల్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లో ఎక్స్ప్రెస్ చేయవచ్చు. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటే గణిత రూపంలో ఈ భౌతిక నియమాల్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఇది ఫస్ట్ ప్రెమైస్.
రెండవ ప్రిమైస్ అంటే మనల్ని నిందిస్తున్నారు చూసారా, మీరు బోగస్, మీరు స్పెక్యులేటివ్, మీరు ప్రెజంప్షన్స్, మీ ప్రెజంప్షన్స్ రాంగ్ అని అంటున్నారు చూసారా. వీళ్ళ రాంగ్ ప్రెజంప్షన్స్ ఇవి. నెంబర్ వన్ ప్రెజంప్షన్, రాంగ్ ప్రెజంప్షన్ ఏమిటి నవగౌర? ఎక్కడికో వెళ్ళిపోయాం. రాంగ్, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రాంగ్ ప్రెజంప్షన్స్ ఏమో మనకు తెలియాలి. వాళ్ళ రాంగ్ ప్రెజంప్షన్స్ ఏంటి ప్రాణేశ్వర్? ఫిజికల్ లాస్, ఫిజికల్ లాస్, మెటీరియల్ లాస్, ఫిజికల్ లాస్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. దిస్ ఈస్ ఫండమెంటల్. సో ఇది మూడు చెప్పుకున్నాక మూడులో ఫ్లాస్ చెప్పుకుందాం. నెంబర్ టూ, ఈ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఎక్కడైనా పనిచేస్తాయి. దీస్ లాస్ ఆర్ యూనివర్సల్లీ అప్లికబుల్. దీస్ లాస్ ఆర్ యూనివర్సల్లీ అప్లికబుల్ అంటే ఈ నియమాలు సర్వత్రా, నియమాలు సర్వత్రా పనిచేసేటువంటి నియమాలు, సార్వత్రికమైనటువంటి ఈ నియమాలు సార్వత్రికమైనటువంటి. అది రెండోది. మూడో పాయింట్, ఈ నియమాలు చాలా సరళమైనవి. దీస్ లాస్ ఆర్ వెరీ సింపుల్. ఈ మూడు కూడాను వాళ్ల ప్రెజంప్షన్స్. ఈ ప్రెజంప్షన్స్ కి నువ్వు ఎలా వచ్చేవా అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ మూడు నువ్వు ఎలా నమ్మేస్తున్నావు అంటే మమ్మల్ని నువ్వు నిందిస్తున్నావు. ఏమని? నిరూపించకుండా కొన్ని సత్యాలని సత్యాలుగా మీరు చెప్పుకుంటూ పోతున్నారు, మేము నమ్మము అని అంటున్నారు మీరు మమ్మల్ని. బట్ మీరు ఏ రకంగా వీటిని నిరూపిస్తారు చెప్తారా? ఈ మూడింటిని ఎలా మీరు నిరూపిస్తారా మాకు కాస్త చెప్తారా? ఏ మూడింటిని? మొట్టమొదటిదాన్ని తీసుకుందాం. ఏమిటో మొట్టమొదటిది? ఈ ప్రపంచం అనేటువంటిది నడిపింపబడుతుంది దేంతో? కొన్ని భౌతికమైనటువంటి నియమాలతో. దానికి ఉదాహరణ వాళ్ళు ఏమిస్తారు? ఎన్నో ఉదాహరణలు ఇచ్చుకుంటారు వాళ్ళు. సపోజ్ దానికి ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన ఉదాహరణలు, మొట్టమొదటి తీసుకొచ్చిన ఉదాహరణలు ఏమిటంటే న్యూటన్స్ లాస్. ఎవడో న్యూటన్ అనేటువంటి వాడు ఒక చెట్టు కింద ఉన్నాడు. చెట్టు కింద ఉంటే ఒక యాపిల్ వచ్చి వాడి చేతిలో పడింది. యాపిల్ చేతిలో పడితే వెంటనే వాడు ఆలోచించాడు, యాపిల్ ఎందుకు కింద పడింది, పైకి వెళ్ళలేదు అనుకున్నాడు. సో దాని నుంచి వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటో ఆలోచన? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది. ఈ గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉన్నది, అది దేన్ని ఎంత వేగంతో లేదా ఎంత శక్తితో ఆకర్షించుకుంటుంది అని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి కనిపెట్టి ఫైనల్ గా F=mg అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ ఒక దాన్ని పెట్టారు. F=mg. అలాగే ఒకటి ఒక వేగంతో పోతున్నప్పుడు ఆ వేగం గతిని గమనించి దానికి ఎంత ఫోర్స్ అది అప్లై చేస్తుంది, S=ut+ ½ at² ఇలాంటివేవో కొన్ని ఫార్ములాస్ తయారు చేశారు. ప్రాక్టికల్ అప్లికబిలిటీ కోసం మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఒక పడవ ఒక నదిని దాటాలనుకుంటే నదీ ప్రవాహం ఇటువైపు ఉన్నప్పుడు, నదీ ప్రవాహం ఇంత వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు నీరు, మేమేం చేస్తాం? కరెక్ట్ గా ఎగ్జాక్ట్ పాయింట్ కి మేము మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ప్రకారం మేము వెళ్ళగలుగుతాం. మా పడవ అనేటువంటిది రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఇంత యాంగిల్ తో వెళ్ళాలి, ఇంత స్పీడ్ తో వెళ్ళాలి, ఇంత స్పీడ్ తో వెళ్తే కరెక్ట్ గా ఆ పాయింట్ మేము టచ్ చేస్తాం. సో దీనికి మా దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటి, ఈ ప్రపంచంలో జరిగేటువంటి ఫినామినన్ ఏమంటారు, సందర్భాలు. అంతేనా? ఫినామినన్ సందర్భాలు ఏమంటారా? ఇంకేమన్నా అంటారు? దృక్విషయాలు. వెరీ గుడ్. బట్ ఇది చాలా కష్టంగా, దృక్విషయాలు అంటే అందరికి అర్థం కాకపోవచ్చు. దృక్విషయాలు, ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలు అనుకుందాం పోనీ. ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలు అన్నింటినీ కూడాను సరళమైనటువంటి సూత్రాల రూపంలో మేము తయారు చేసి ఇచ్చేస్తాం. నాకు గుర్తులేదు, ఒక సైంటిస్ట్ ఒక మాట అన్నాడు అనమాట, వీ కెన్ గివ్ యూ ద ఫార్ములా ఆఫ్ ద హోల్ క్రియేషన్ ఆన్ ఎ టీషర్ట్, యూ కెన్ వేర్ ద టీషర్ట్ అండ్ గో. అంటే అర్థమైందా? ఈ సృష్టి ఎలా వచ్చింది అనేటువంటి ఒక చిన్న మ్యాథమెటికల్ ఈక్వేషన్ ద్వారా సర్వ సృష్టికి మూలకారకమైనటువంటి మేము సూత్రం చెప్తాం, ఆ సూత్రాన్ని నువ్వు టీషర్ట్ మీద రాసుకొని నువ్వు తిరగొచ్చు అని అన్నాడు ఒక సైంటిస్ట్. అంటే ఇదంతా ఏమిటనంటే గొప్పలు చెప్పుకోవడం అనమాట. యాక్చువల్ గా వీళ్ళ దగ్గర ఉండేది నిజంగా ఇది సత్యం కాదు. అంటే వాళ్ళ ప్రెజంప్షన్ ఏంటి, ఈ ప్రపంచం సరళమైనటువంటి సూత్రాలతో నడుస్తుంది, భౌతికమైనటువంటి సూత్రాలతో నడుస్తుంది అనేటువంటిది వాళ్ళ ప్రెజంప్షన్. ప్రెజంప్షన్ అంటే ఒక దాన్ని ఏమంటారు, ప్రెజంప్షన్ ప్రతిపాదన, వారి ప్రతిపాదన, వారి ప్రతిపాదన, నిరూపణ, నిరూపణ లేని ప్రతిపాదన. ఇందాక యాక్సియమ్, యాక్సియమేటిక్ ట్రూత్, యాక్సియమేటిక్ ట్రూత్, వాళ్ళ యాక్సియమేటిక్ ట్రూత్ ఇది. ఇప్పుడు మనం క్వశ్చన్ చేసాం అనుకోండి, ఏమని, నేను ఎందుకయ్యా నమ్మాలి, ఈ ప్రపంచం అనేటువంటిది సరళమైనటువంటి సూత్రాలతోనే నడుస్తుందని ఎందుకు నేను దీన్ని యాక్సెప్ట్ చేయాలి? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఇది కేవలం సరళమైనటువంటి నియమాలతో నడుస్తుందని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? వాళ్ళు అంటారు మేము అగో చాలా చూపిస్తున్నాం కదా, చాలా చూపిస్తున్నాం కదా, చాలా చూపిస్తున్నాం కదా అని అంటారు. బట్ మేమేమంటాం, రిలీజనిస్ట్ ఏమంటారు, ఇది సరళ నియమాలతో పాటు కొన్ని నీకు తెలియనటువంటి సటిల్ లాస్ కూడా దీని మీద పనిచేస్తున్నాయి. ఆ సటిల్ లాస్ కి మీ దగ్గర ఈక్వేషన్స్ లేవు, ప్రతిపాదనలు లేవు. మీరు ఊరికినే ఏమనిస్తున్నారు, 10 సార్లు బల్లగుద్దు చెప్పేస్తున్నారు సరళమైన నియమాలతో. ఇదేమిటంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒకటి దగ్గర ఒక గాడిద ఉందంట, ఆ గాడిద పనికిరాని గాడిద అయిపోయింది, సరిగ్గా బరువు మేయట్లేదు, ఏం చేయట్లేదు. సో వీడు ఏం చేశాడు, వీడు ఇంకో దగ్గరికి వెళ్ళి అమ్మాలనుకున్నాడు. అమ్మాలనుకునేటప్పుడు వాడు కొనేవాడి దగ్గరికి వెళ్ళి, ఈ గాడిద అయితే ఉంది కానీ బట్ పెద్దగా పనిచేయట్లేదు, నేను అమ్మాలనుకుంటున్నాను దీన్ని, నీకు ఎంత డబ్బులు ఇచ్చినా పర్లేదు అని అన్నాడంట. అంటే వాడన్నాడు, అదేంటి అలా అంటావు, గాడిద బాగానే ఉంది, చూడడానికి ఎంత బాగుంది, బాగా శబ్దం చేస్తుంది, ఒండ్రిస్తుంది అని దాని మీద ఎక్కువ కూర్చున్నాడు. నా వెయిట్ ఇది పట్టుకుందినంటే పర్లేదు బానే ఇది అని అన్నాడు అనమాట. అంటే వాడు ఇది తీసుకున్నాక అన్నాడనమాట. తీసుకున్నాక అన్న తర్వాత వాడు దాన్ని గ్లోరిఫై చేస్తూ, అంటే తీసుకున్నవాడు గ్లోరిఫై చేస్తూ గ్లోరిఫై చేస్తూ, వీడిచ్చింది 10 రూపాయలు, వాడు గ్లోరిఫై చేస్తూ గ్లోరిఫై చేస్తూ, ఇది ఎంత రేటుకైనా పోద్ది అని అన్నాడనమాట. వీడికి అనుమానం వచ్చిందనమాట. అనుమానం వచ్చి, అరే నా గాడిద నేను 10 రూపాయలకు అమ్మేశాను కదా, వీడు దీన్ని గ్లోరిఫై చేస్తున్నాడు, వీడేమన్నాడు, నేను మరి 10 రూపాయలు వెనక్కి ఇచ్చేస్తాను గాడిద ఇస్తావా అనంటే ఇవ్వనన్నాడు, 20 రూపాయలు ఇస్తానంటే ఇవ్వనన్నాడు, 50 రూపాయలు ఇస్తానంటే ఇవ్వనన్నాడు, 100 రూపాయలు ఇస్తే ఇస్తానన్నాడు. అదేంట్రా ఇప్పుడే 10 రూపాయలకి నువ్వు తీసుకున్నావు, 100 రూపాయలు ఇస్తే ఇస్తానంటున్నావు, ఏమిటి అన్యాయం అని అంటే, దీని విలువ నీకు తెలియదు కాబట్టి నువ్వు 10 రూపాయలు కమ్ముకున్నావు, దీని విలువ నాకు తెలుసు కాబట్టి 100 రూపాయలు నేను అన్నాడు. వాడి దగ్గర 100 రూపాయలు లేక వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి వాడు పక్కోడికి చెప్పాడు అనమాట, ఈరోజు చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది, నా దగ్గర ఒక మంచి గాడిద ఉండింది, ఆ గాడిద నేనేమో వేరే వాడికి అమ్మేశాను, అది నేను 10 రూపాయలు అనుకున్నాను బట్ అది యాక్చువల్గా అది 100 రూపాయలు అది. సో వీడు 150 రూపాయలతో అక్కడికి వెళ్ళాడు కొనడానికి. ఈ స్టోరీ సారాంశం ఏంటంటే, పనికి మాలిన దాన్ని కూడా నువ్వు ఊరికినే గ్లోరిఫై చేస్తూ గ్లోరిఫై చేస్తూ గ్లోరిఫై చేస్తే ఏమవుద్ది, దాని యొక్క విలువ పెరిగిపోతుంది. అది దీని యొక్క సారాంశం. అలాగే ఒకే దాన్ని 10 సార్లు చెప్పడం ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, అసత్యాన్ని సత్యం చేసేస్తున్నారు అన్నమాట. ఏమిటి వీళ్ళు చేస్తున్న అసత్యం? దిస్ వరల్డ్ ఈజ్ గవర్న్డ్ బై స్మాల్ లాస్, దిస్ వరల్డ్ ఈజ్ గవర్న్డ్ బై ఫిజికల్ లాస్, దిస్ వరల్డ్ ఈజ్ గవర్న్డ్ బై ఫిజికల్ లాస్, దిస్ వరల్డ్ ఈజ్ గవర్న్డ్ బై ఫిజికల్ లాస్. ఓ, నా దగ్గర వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా, ఎందుకు, నేను ఒక రా పర్సన్, నేను ఒక కామన్ మ్యాన్, నాకు కామన్ మ్యాన్ కి ఈ వరల్డ్ ఎలాంటి లాస్ తో రన్ అవుతుందో నాకు తెలియదు. ఇఫ్ యు ఆర్ ఎ రిలీజియనిస్ట్ యూ కెన్ ప్రొటెస్ట్ ఇట్. రిలీజియనిస్ట్ ఎలా ప్రొటెస్ట్ చేయొచ్చు, మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేదునానైన కౌంతే జగద్వి పరివర్తతే. యాక్చువల్ గా ఈ ప్రపంచం అంతా కూడాను ఒక ఫిజికల్ లాస్ తో పాటుగా భగవంతుడి యొక్క, ఆయన యొక్క కనుసన్నల్లో ఈ ప్రపంచం అనేది రెండు నడుస్తూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ సంఘటన తీసుకున్నా అదే సంఘటన మనం రిపీట్ చేసి అదే రిజల్ట్ మనం తీసుకురాలేం. ఫర్ ఎగ్జాంపుల్, మన రాజమండ్రిలో ఏదో సంఘటన జరిగింది, ఎవరో ఒక టాటా తుఫాన్ వెహికల్లో వెళ్లారు, అందులో 17 మంది వెళ్లారు, 17 మంది వెళ్ళిపోతే 16 మంది చచ్చిపోయారు, అది బ్రిడ్జ్ నుంచి కింద పడింది, ఆ వెహికల్ బ్రిడ్జ్ నుంచి కింద పడింది, పడితే 16 మంది చచ్చిపోయారు, ఒక్కడు మాత్రమే మిగిలినాడు. ఇప్పుడు వీళ్ళేమంటారు, వీళ్ళని అడిగారు అనుకో, ఈ ఫినామినా ఉంది కదా దీన్ని మీరు వివరించండి అని అన్నాం అనుకో, వివరించమంటే వాడు ఏం చేస్తాడు, వాడు ఒక సైంటిస్ట్ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరు ఆలోచించండి, మీ బుర్ర పెట్టండి, సైంటిస్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి. యా బట్ హౌ డూ ఎక్స్ప్లెయిన్ దట్ ఫినామిన, ఒక్కడెలా ఎస్కేప్ అయిపోయాడు. వాడు ఫస్ట్ ఏమంటాడు,
వీళ్ళందరూ కూడా ఈ రకంగా కూర్చున్నారు, వీరి స్థానాలు వీరు వీరికి ఇలా ఉన్నాయి, ఇది ఇంత వేగంతో ప్రయాణం చేస్తుంది, ఆ గుద్దిన తర్వాత ఇంత ఫోర్స్తో కింద పడింది, కింద పడినప్పుడు ఈ మధ్యలో ఉండేవాడికి మిగిలిన వాళ్ళందరూ కూడా రక్షణ కవచంలాగుండి వీళ్ళందరూ చచ్చారు, వారొక్కడు బ్రతికాడు అని వాళ్ళు ఏవో కొన్ని ఏవో ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. మనం దాని అంతరికి వెళ్తామా, మనం ఏమైనా టెస్ట్ చేస్తామా, ఇవన్నీ చేసి పాడు చేస్తామా, వాళ్ళు చెప్పింది మనం చచ్చినట్టు నమ్మేస్తాం. ఇప్పుడు మనం వాళ్ళని అడిగాం అనుకో, సరే నువ్వు ఇంకొక వెహికల్ తీసుకో, అలాగే మనుషుల్ని పెట్టు, నువ్వు మళ్ళీ అదే మాకు రీప్రొడ్యూస్ చేయను అంటే వాడు చేయగలుగుతాడా? వాడు చేయలేడు. ఇదే మోసం అనమాట. ప్రభుపాదులు వారు ఎక్స్పోజ్ చేసినటువంటి మోసం ఇదే అనమాట. వాళ్ళు ఏమన్నారు, ప్రభుపాదులు వారికి ఆ డాక్టర్ టిడి సింగ్, తోడమ్ సింగ్, భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్, ఆయన సైంటిస్టులు చేసే ప్రతిపాదనలు ఆయన చెప్తూ, మోడర్న్ మ్యాన్ సెడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డెడ్ మ్యాన్ అండ్ లివింగ్ మ్యాన్ ఈజ్ ఫ్యూ కెమికల్స్ అని అన్నారు. సో ప్రభుపాదులు వారు అన్నారు, ఆ కెమికల్స్ ఇప్పుడు దొరుకుతున్నాయా అని అన్నారు. సో దొరుకుతున్నాయన్నారు. మరి ఆ పరిమాణంలో కలిపేసి ఆ చచ్చినోడికి పట్టేసి అండ్ లేపేసేయండి అని అన్నారు అన్నమాట. సౌండ్ రాలేదు వెనక్కి, వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోయారు. సో వాళ్ళు చెప్తున్నట్టు కరెక్టే అది. ఏమిటి, డెడ్ మ్యాన్ కి లివింగ్ మ్యాన్ కి గనక చూసినట్లయితే ఆ కెమికల్ రియాక్షన్స్ లో పరిమాణంలో ఏవో తేడా ఉంది, కెమికల్ రియాక్షన్స్ లేవు. నువ్వు ఆ కెమికల్ రియాక్షన్స్ పెట్టినా కూడా వాడికి రావట్లేదు అని అంటే అర్థం ఏమిటి, నువ్వు చెప్పిన నియమాలు కాక ఇంకా వేరే నియమాలు ఏవో దాని మీద పనిచేస్తున్నాయి. కానీ నువ్వేమంటున్నావు, కానీ ప్రపంచానికి నువ్వేం చెప్తున్నావు, ఈ నియమాలు మాత్రమే పనిచేస్తున్నాయి అంటున్నావు. కానీ యాక్చువల్ గా ఏం జరుగుతుంది, వేరే నియమాలు కూడా పనిచే, నీకు తెలియని, నీకు అవగాహన లేని, నీకు అతీతమైనటువంటి కొన్ని నియమాలు పనిచేస్తున్నాయి. ఆ నియమాలు పనిచేస్తుంది నువ్వు ఒప్పుకోకుండా నువ్వు ప్రపంచానందరికీ ఏం చాటు చెప్తున్నావు, దిస్ వరల్డ్ ఈజ్ రన్ బై ఫిజికల్ లాస్, ఫిజికల్ లాస్, ఫిజికల్ లాస్. పైగా ఏమంటున్నావు, ఈ ఫిజికల్ లాస్ అనేటువంటివి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లో మనం ఏర్పాటు చేయొచ్చు అని అంటున్నావు. ఇలా ఎందుకు వాళ్ళు చెప్తున్నారు తెలుసా, ఇందులో ఒక పెద్ద మోసం ఉంది. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లో చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి వాళ్ళకి, ఏదైనా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లో కనుక నువ్వు చూపిస్తే దానికి ఏదైనా ఇన్పుట్ తీసుకొచ్చి ఏదైనా అవుట్పుట్ తీసుకురావచ్చు, అంటే నీ కంట్రోలింగ్ నీకున్నట్టు అనమాట. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంది అంటే ఇష్టం వచ్చినట్టు ఇన్పుట్స్ ఇవ్వచ్చు, ఇష్టం వచ్చినట్టు అవుట్పుట్స్ తీసుకోవచ్చు. అంటే నువ్వేమనొచ్చు, నాకు ఐఎమ్ మాస్టర్ ఓవర్ ది మెటీరియల్ వరల్డ్, ఆల్ ప్రిన్సిపల్స్ ఆర్ నోన్ టు మీ, ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా నాకు తెలుసు కాబట్టి నేను నాకు డిజైర్డ్ రిజల్ట్ నేను తీసుకొచ్చుకోగలను. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఏమంటున్నారు, ఈ ప్రకృతిని నేను నియంత్రణ చేయగలను, ఈ ప్రకృతిని నేను నియంత్రణ చేయగలను. ఎందుకు, నా దగ్గర ఫార్ములా ఉంది, ప్రకృతిని నియంత్రణ చేసే ఫార్ములా నా దగ్గర ఉంది కాబట్టి నేను నియంత్రించగలను. బట్ యాక్చువల్ గా ప్రకృతిని నియంత్రించగలిగేవాడు ఎవరు, కృష్ణుడు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరి పొజిషన్ వారికి తెలియకుండా తీసుకుంటున్నారు, కృష్ణుడి పొజిషన్ తీసుకుంటున్నారు. సో అందువల్ల మనం మోడర్న్ టెక్నాలజీ మీద కానీ లేదా మోడర్న్ సైన్స్ మీద కానీ ఫెయిత్ పెట్టాము అంటే ఆటోమేటిక్ గా మన ఫెయిత్ ఏమైపోయింది, అది ఇంప్యూర్ ఫెయిత్ అయిపోయింది. యూ కెన్నాట్ పుట్ ప్యూర్ ఫెయిత్ ఇన్ గాడ్. దీని మీద ఫెయిత్ పెట్టామంటే దాని మీద ఫెయిత్ నువ్వు పెట్టలే, ఆటోమేటికల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ప్యూర్ ఫెయిత్ రావాలంటే ఒక ప్రీ కండిషన్ ఏమిటంటే మోడర్న్ ఫెయిత్ మీద మీకు ఫెయిత్ చావాలి, మోడర్న్ సిస్టమ్ మీద ఫెయిత్ చావాలి. మోడర్న్ సిస్టమ్ మీద ఫెయిత్ చావనంత వరకు నీకు ప్యూర్ ఫెయిత్ వచ్చే అవకాశం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ మన మోడర్న్ హోల్ ఎడ్యుకేషన్ అంతా కూడా దేని మీద ఆధారపడింది, ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ మీద, ఈ మిక్స్డ్ ఫెయిత్ మీద ఆధారపడింది. అయితే వీళ్ళకి అంత స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఉండే బలం ఏమిటంటే, వీళ్ళ దగ్గర బలం చిన్న చిన్నవి పరికరాలు చూపించడమే వీళ్ళ దగ్గర బలం. ఈ పరికరాలు చూపించడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, మన దగ్గర ఉండే ఒక ముఖ్యమైనటువంటి దాన్ని తీసుకెళ్లిపోతున్నారు. ఎలా అయితే ఒక చిన్నపిల్లవాడికి బంగారం గొలుసు తల్లేసింది, వాడు ఇలా తిరుగుతూ తిరుగుతూ రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వస్తే ఒక దొంగ చూశాడు, దొంగ చూసి దీన్ని కాజేయాలని అనుకున్నాడు. కాజేయాలనుకుంటే వీడిని కనుక లాగేస్తాడు, ఒక పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడని వీడు ఏం చేస్తాడు, ఒక లాలీపాప్ పట్టుకున్నాడు అనమాట. రారా నాయన కన్నా రారా చూడు ఎంత బాగుందో చూడు తీసుకో అని వాడు లాలీపాప్ ఇచ్చాడు. వాడు లాలీపాప్ తింటూ నిమగ్నం అయిపోతున్న సమయంలో వీడు ఏం చేస్తాడు, గొలుసుని తీసుకెళ్లి అపహరించేశాడు. ఇదే జరుగుతుంది మనకి, మనకిదే జరుగుతుంది. మనకి వాళ్ళు ల్యాప్టాప్లు, పామ్ టాప్లు, ఈ టాప్లు, ఈ మొబైల్లు ఇవన్నీ మనకు అందించి మనకు యాక్చువల్ గా ఏం తీసేసుకుంటున్నారు, మన దగ్గర ఉండే బంగారు గొలుసుని తీసుకున్నారు. బంగారు గొలుసు ఏమిటి పేరు, నా బంగారు గొలుసు పేరు ఏం పేరు,
ప్యూర్ ఫెయిత్ ఇన్ గాడ్ దే ఆర్ టేకింగ్ అవే ఫ్రమ్ అస్. ఈ లాస్ గురించి ఇంకా చాలా వివరణాత్మకంగా మనం చెప్పొచ్చు, బట్ ఐ విల్ టేక్ నెక్స్ట్ క్లాస్ ఆన్ దట్. దీని గురించి ఏమైనా కామెంట్స్, ఎనీ క్వశ్చన్స్? అలాంటివి ఎన్ని మోసాలు, వాళ్ళు ఎన్ని మోసాలు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళే అంటారు ఏమిటి, ఒక హైడ్రోజన్ పరమాణువుని ఒక రెండు ఆక్సిజన్ పరమాణువుల్ని కలిపి పెట్టడానికి ఎక్స్ట్రా ఎనర్జీస్ బోల్డ్ అని ఉపయోగించాలి వాటిని దగ్గరికి తీసుకోవడానికి. బట్ అదే నేచర్ లో దర్ ఇస్ అ నేచురల్ సిస్టమ్ బై విచ్ వాటర్ కెన్ బి ఫార్మ్డ్. అదే ఎక్స్పెరిమెంటల్ గా మీరు ఒక ల్యాబొరేటరీలో వాటర్ తయారు చేయాలంటే బోల్డ్ అంతా ఖర్చు అవుద్ది అనమాట. మళ్ళీ ప్లస్ దాన్ని తీసుకోలేకూడదు, దాన్ని తీసుకోలేకూడదు, ఎందుకంటే దానికి ఇంత ఇంత టెంపరేచర్ ప్రెషర్ చేయాలి, టెంపరేచర్ పెట్టాలి, ప్రెషర్ పెట్టాలి, ఆ ప్రెషర్ లో రెండింటినీ కలపాలి. ఇవన్నీ పెద్ద మాయాజాలం, బట్ ఇవి డీటెయిల్స్. నేనంటుంది ఫండమెంటల్స్, ఫండమెంటల్ గా వాళ్ళ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. ఫండమెంటల్ గా వాళ్ళ పళ్ళు ఇరిచేది ఏమిటంటే ఇది అనమాట. వాళ్ళు మనల్ని ఆరోపిస్తున్నారు, బట్ సేమ్ థింగ్ వాళ్ళు చేస్తున్నారే. అట్లీస్ట్ మనం చేసే దానికి ఒక సిద్ధాంతం ఉంది, మనకు ఒక మనకేముంది, ఒక ప్రమాణం ఉంది. ఏమిటి? శాస్త్ర ప్రమాణం ఉంది. మనం ఏముంటున్నాం, నేను నా మటుకు నేను ప్రతిపాదించట్లేదు, ఇది ఎక్కడుంది, శాస్త్రంలో ఇలా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అంటాం. మరి వాళ్ళ దగ్గర ఏ ప్రమాణం ఉంది? శాస్త్ర ప్రమాణం కూడా లేదే. వాళ్ళ దగ్గర ఉన్నదల్లా ఏమిటినంటే స్పెక్యులేషన్. ఆ స్పెక్యులేషన్ వాళ్ళు వాళ్ళకి అది శాస్త్ర ప్రమాణం. ఏమిటి? ప్రీవియస్ సైంటిస్ట్లు ఆర్ దేర్ ప్రీవియస్ ఆచార్యస్. ప్రీవియస్ సైంటిస్ట్ ఆర్ దేర్ ప్రీవియస్ ఆచార్యస్. వీళ్ళు ఏం చేస్తారు? దే విల్ ఇంప్రూవ్ అపాన్ దేర్ ప్రీవియస్ సైంటిస్ట్స్. అంటే వాళ్ళ పరంపర ఎలాంటిదనంటే, పనికిమాల్లో నుంచి పనికి వచ్చినటువంటి వాడుగా ఆచార్యుల పరంపర ఉందన్నమాట. వాళ్ళ ఆచార్యుల పరంపర అది. సో ఇవన్నీ కూడా తెలియకపోవడం వల్ల మనం యాక్చువల్ గా మోడర్న్ సైన్స్ మీద పెడుతున్నాం. దిస్ టోల్డ్ బై సైంటిస్ట్. అంటే సైంటిస్ట్లే వాళ్ళకి మళ్ళీ మధ్యలో బోల్డ్, వాళ్ళ క్లాషెస్ ఉన్నాయి బోల్డ్ అని. నేచురల్ అది, బికాస్ దిట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ గాడ్ సిస్టమ్. ఎవ్రీబడి స్పెక్యులేటివ్. సో ఒకటేదో ప్రతిపాదిస్తే దానికి విరుద్ధంగా ఇంకోటి ఎవడో ప్రతిపాదిస్తాడు. రూదర్ఫర్డ్, తర్వాత మార్క్స్ ఫ్లాంక్స్, దాని తర్వాత ఐన్స్టీన్. ఇంకెలా పోతూ ఉందన్నమాట, ఇలా పోతూ ఉంది. సో దీని నుంచి మనం అంటే ఇందులోకి, ఈ ఫీల్డ్ లోకి మనం వెళ్లాలని కాదు నేను పెడుతుంది. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, మన సబ్జెక్ట్ ఏంటి? ఫెయిత్. దీని ద్వారా వచ్చే ఫెయిత్ ఏమిటి? సైంటిస్ట్ మనకి ఇస్తున్న ఫెయిత్ ఏంటి? ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ ఇస్తున్నారు. ఆ ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ డోంట్ పుట్ ఇట్ ఇన్ శాస్త్ర, బికాజ్ అలా నువ్వు ఆ శాస్త్రం మీద నువ్వు గనక ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ పెడితే నువ్వు దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేవు. కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు, కానీ సంపూర్ణంగా అర్థం చేసుకోలేవు. అయితే కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు అని ఎందుకు అంటున్నావు? కొంతమేరకు అర్థం చేసుకుంటున్నావు అంటే దాని అర్థం ఈ సత్యం దాని మీద ఆధారపడుతుందని కాదు. ఈ సత్యం తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది, కావాలంటే ఉపయోగించుకుంటాం అంతే. అంతేగాని దీనివల్ల సత్యం నిరూపింపబడదు. అర్థమవుతుందా తేడా? అర్థమవుతుందా? లాజిక్ అండ్ రీజనింగ్ హ్యాజ్ అ ప్లేస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. సో లాజిక్ అండ్ రీజనింగ్ ని మనం ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు, అంత మాత్రం చేత ఉపయోగించాలని రూల్ ఏం లేదు. ఎవరికి ఉపయోగించాల్సిన పని లేదు? ప్యూర్ ఫెయిత్ ఉండేవాడికి ఉపయోగించాల్సిన పని లేదు. బట్ బ్లైండ్ ఫెయిత్ ఉండేవాడికి ప్యూర్ ఫెయిత్ కి తీసుకురావాలంటే కొన్నిసార్లు ఏం ఉపయోగించాలి? ఈ లాజిక్ అండ్ రీజనింగ్ ని ఉపయోగిస్తే ఉపయోగించాలి. బట్ ఫైనల్లీ హీ హ్యాస్ టు కమ్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ ప్యూర్ ఫెయిత్. ఎందుకంటే లాజిక్ రీజనింగ్ ని పట్టుకుంటే కుక్కతోక పట్టుకున్న గోదావరి ఇదినట్టు అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ప్రభుపాదుల వారు అచ్చంగా చెప్పినట్టు, పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చినటువంటి కప్ప నూతులోకి పడి నూతులో ఉన్న ఇంకొక కప్పతో సంభాషిస్తూ ఉంది. ఏమని? నేను చాలా పెద్ద నీటి సోర్స్ నుంచి వచ్చానని అంటుంది. సో నూతులో ఉన్న కప్ప అంటుంది, ఎలా ఉంటుంది ఏమిటి పసిఫిక్ మహాసముద్రం, దాంట్లో ఎంత నీరు ఉంటుంది? సో కప్ప ఉంటుంది, చాలా నీరు ఉంది అని. ఇది ఇంకా మొదలెట్టింది అనమాట. ఏమని? ఏమని మొదలెట్టింది? మీరు మొదలెట్టండి. మొదలెట్టింది నూతులో సగం ఉంటుందా అని మొదలెట్టింది. దాని తర్వాత ఈ నూతులో ఉన్న నీరు ఉంటుందా అని అంది. ఇలా అది చెప్తూ పోతూ దానికి పొట్ట పగిలి చివరికి చచ్చింది. సైంటిఫిక్ ఇన్వెన్షన్ కూడా ఇలాంటిది అనమాట. వాళ్ళు స్పెక్యులేషన్ అనేటువంటిది ఇలాంటిది అనమాట. స్పెక్యులేషన్ తో ట్రూత్ నువ్వు ఎస్టాబ్లిష్ చేయలేవు. స్పెక్యులేషన్ ఏంటి, దానికి ఒక లిమిటేషన్ ఉంది, ఆ లిమిటేషన్ మించి నువ్వు ట్రూత్ ని ఎస్టాబ్లిష్ చేయలేవు. అది శాస్త్రమే చెబుతుంది మళ్ళీ మనకి, పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో మునిపుంగవాన సోప్యస్తి యత్ప్రబదసిం అవిచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. ఒక వ్యక్తి మనస్సు వేగంతో, ఒక పెద్ద గొప్ప ఋషి మనస్సు వేగంతో కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తి పరమసత్యాన్ని చేరుకోలేడు. సో అందువల్ల మనం దీన్ని పూర్తిగా విడిచిపెట్టాలన్నమాట. వీ హ్యావ్ టు గివ్ అప్ దిస్ స్పెక్యులేటివ్ ప్రాసెస్, నోయింగ్ వెరీ వెల్ ద లిమిటేషన్ ఆఫ్ ది స్పెక్యులేటివ్ ప్రాసెస్. అప్పుడు దానివల్ల కలిగే, దీన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఒక సాధువు దగ్గర నుంచి వింటే దానివల్ల కలిగే ఎఫెక్ట్ డిఫరెంట్. లేకపోతే ఏమవుతుంది, సాధువు దగ్గర నుంచి నువ్వు విన్నా కూడాను నీ దగ్గర ఏముంది, ఆల్రెడీ నీ దగ్గర ఒక ఫిల్టర్ ఉండిపోయింది. ఆ ఫిల్టర్ పేరేం పేరు, స్పెక్యులేషన్ అనే ఫిల్టర్. సో యూ విల్ సబ్జెక్ట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ సాధు త్రూ ది ఫిల్టర్ ఆఫ్ స్పెక్యులేషన్. సో ఇట్ విల్ అపియర్ డిఫరెంట్లీ టు యూ. ప్రతి దాన్ని నువ్వు దాని నుంచి ఆ కోణం నుంచే చూస్తావు, స్పెక్యులేటివ్ కోణం నుంచే చూస్తావు. సో అందువల్ల మనకి ప్యూర్ ఫెయిత్ కావాలి. దీని గురించి ఇంకా వివరణ నెక్స్ట్ క్లాస్ లో చెప్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? మిక్స్డ్ ఫెయిత్ దట్ వీ విల్ కాల్ సింప్లీ మిక్స్డ్ ఫెయిత్. ఇట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ ఫెయిత్. ఒకటే, బ్లైండ్ ఫెయిత్ ఈజ్ ప్రత్యక్ష ప్రమాణం, మిక్స్డ్ ఫెయిత్ ఈజ్ అనుమాన ప్రమాణం, అండ్ ప్యూర్ ఫెయిత్ ఈజ్ శబ్ద ప్రమాణం. దాన్నే నేను ఇంకో రూపంలో, ఇంగ్లీష్ ఫ్రేమింగ్ కాదు, ఇది మనకు అర్థమయ్యేటట్టు ఒక అన్వయించుకోవడానికి, ఫెయిత్ విషయంలో అన్వయించుకోవడానికి అనుమాన ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం ఈజ్ బ్లైండ్ ఫెయిత్. రైట్, చిన్న తేడా ఉంది, తేడా ఇది. ఆ తేడా ఏంటంటే, శాస్త్రవాక్కు సత్యం, బట్ అది ఎలా సత్యమో నేను ప్రస్తుతం అవగతం చేసుకోలేకపోతున్నాను. సో నాకు ఎప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ కనబడిందో నాకు అవగతం అయిపోయింది, అది ఆ స్థితికి వెళ్ళడం ఎలాగో నాకు ఇప్పుడు తెలిసింది, అది ప్యూర్ ఫెయిత్. ప్యూర్ ఫెయిత్ కాక వేరే ఫెయిత్ ఉన్నటువంటి వ్యక్తి శాస్త్రవాక్యాన్ని ముందు నమ్మడు, ఫస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత. ముందు దీన్ని నేను నమ్మాలంటే నాకు ఎగ్జాంపుల్ కనబడాలి, ఎగ్జాంపుల్ కనబడితే కానీ నేను నమ్మను అంటే ప్యూర్ ఫెయిత్ లేదు. సో ప్రభుపాదులు వారు ఏమంటారంటే, కనీసం నువ్వు నమ్ము దాన్ని, ఇది శాస్త్రం చెప్తుంది కాబట్టి నమ్ము, బట్ దాని మీద నీ కన్విక్షన్ పెరగాలంటే ఒక ఎగ్జాంపుల్ ఉండేటువంటి వ్యక్తి, తర్వాత కన్విక్షన్ పెరుగుతుంది. అందుకే ప్రభుపాదులు వారు మనకు భగవద్గీతలో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏమంటారు, యు మస్ట్ యాక్సెప్ట్ కృష్ణ యాజ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అట్లీస్ట్ థియరిటికల్లీ. కనీసం థియరిటికల్లీ, సైద్ధాంతికంగానైనా నువ్వు కృష్ణుడిని దేవాదేవుడిగా నమ్ము, అప్పుడే నువ్వు మిగిలిన మాటలన్నీ కూడా దాన్ని సీరియస్ గా పట్టించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన దేవాదేవుడు కానున్నప్పుడు, అలా నమ్మలేనప్పుడు, నువ్వు ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఏంది, ఆయన వాక్కులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అది తేడా ప్యూర్ ఫెయిత్ కిను మిగిలిన దానికి, అది తేడా. ప్యూర్ ఫెయిత్ లో యూ డోంట్ డౌట్ ది కంక్లూజన్, నమ్ముతాను బట్ ఇది సత్యం, ప్రస్తుతం నేను చూడలేకపోవచ్చు బట్ ఏదో ఒక స్థాయిలో ఇది నిరూపణ అవుతుంది, అది నిరూపణ అయితేనే నమ్ముతాను, లేకపోతే నమ్మను, అది రెండింటికి తేడా. సో మన అందుకే మన ప్యూర్ ఫెయిత్ కాదు, అదే అంటున్నాను, మన ప్యూర్ ఫెయిత్ కాదు ఎందుకంటే ఈ సటిల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మన ప్యూర్ ఫెయిత్ కాదు. సో ఇప్పుడు మనం ప్యూర్ ఫెయిత్ పెంచుకోవాలి. అందుకే ప్రభుపాద్స్ వర్డ్స్ ఆర్ అబ్సల్యూట్, ఇది ప్యూర్ ఫెయిత్. మనకు కావాల్సిన ప్యూర్ ఫెయిత్ అంటే మనం ఇప్పుడు ఏ శాస్త్రాలకు వెళ్తాం, ఏ వేదాలని తీసుకుంటాం, ఏ ఉపనిషత్తులు మనం తీసుకెళ్తాం, మనకు కావాల్సిన ప్యూర్ ఫెయిత్ ఏమిటి, వాట్ ఎవర్ ప్రభుపాద్ హెస్ రిటన్ ఇన్ హిస్ బుక్స్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. దాని యొక్క ట్రూత్ ని నేను ప్రస్తుతం అవగతం చేసుకోలేకపోవచ్చు బట్ ఇది ట్రూత్, ఇది నిరూపించబడినటువంటి సత్యం. అవును, అదే వాళ్ళు అలాంటివి ఎన్నో క్రియేట్ చేసి మనకు చూపిస్తున్నారు. ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ క్రియేట్ చేస్తారు, ఇది ఎంత పెద్ద ఫెయిత్ బిల్డింగ్ థింగ్. అది ఈ ప్రపంచాన్ని మొత్తం స్వీప్ చేసింది కదా. అది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడగలగడం అనేటువంటిది, దూరంగా ఉండేటువంటి వ్యక్తితో మాట్లాడగలగడం అనేటువంటి ఒక సాధనాన్ని వాళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు యాక్చువల్ గా టెలిపతి అనేటువంటిది ఒకటి ఉంది, టెలిపతి ద్వారా సాధ్యం. ఆయన మాట్లాడటమే కాదు, ఆయన ఏ మూమెంట్లు ఉన్నాడో కూడా తెలుసుకోవచ్చు అనేటువంటి ఒక సాధనం ఉంది, అది టెలిపతి అనేటువంటి. మనసులో ఏమనుకుంటాడో కూడా తెలుసుకోవచ్చు, అది వేదిక్ టెలిపతి ఇస్ దేర్. బట్ అది మనం ఆచరణలోకి తీసుకురాలేకపోయాం, చూపించలేకపోయాం, కాబట్టి మనం దాన్ని ఆ టెక్నాలజీ అంతా కూడా మరుగున పడిపోయింది. వీళ్ళు ఇలాంటి టెక్నాలజీ అంతా కూడా తీసుకొచ్చి ఇది మేము చూపిస్తున్నాం కాబట్టి ఇదే సత్యం. బట్ వాళ్ళ వెనకార్తలు ఉండే సూత్రాలు ఈ మూడు. ఈ సూత్రాలను మనం వాళ్ళని కనుక అడిగామనుకోండి, మీరు ఈ సూత్రాలకు రావడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉన్నది, మీరు ఎలా చెప్తారు ఈ సూత్రాలే పనిచేస్తాయని, మేము వేరే సూత్రాలు కూడా పనిచేస్తాయంటున్నాం. ఈ సూత్రాలు కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఈ సూత్రాలతో పాటు ఇప్పుడు ఒక ఫినామిన జరిగింది, ఒక సందర్భం జరిగింది, ఒక సంఘటన జరిగిందంటే ఆ సంఘటనకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒక ఫ్లైట్లో కొంతమంది 100 మంది వెళ్తున్నారు, ఫ్లైట్ కూలిపోయింది. వాళ్ళు చెప్పే కారణం ఏంటి, వాడు పైలట్ బటన్ సరిగ్గా నొక్కలేదు కాబట్టి చచ్చాడంట. ఇంకోటి ఏం కారణం చెప్తాడు, పైలట్ బటన్ సరిగ్గా నొక్కకపోవడానికి కారణం ఇక్కడ క్యాబిన్ లో ఎయిర్ హోస్టెస్ ఏదో చేసింది అతనికి, అందుకే సరిగ్గా నొక్కలేదంటాడు ఇంకోడు. ఇలా ఎన్ని కారణాలని చెప్పొచ్చు. బట్ మనకు వేదిక రీజన్ ఏమిటి, వాళ్ళందరి కర్మ గుమిగూడి వీళ్ళందరూ కూడా ఒక ఫ్లైట్ లో చేరి వాళ్ళందరూ అదే సమయంలో చావాల్సి వచ్చింది. సో ఈ రీజన్ వాళ్ళు చెప్పలేరు, ఈ రీజన్ వాళ్ళు చెప్పలేరు. సో ఇన్ని లాస్ అంటే ఇవన్నీ కరెక్టే, వాడు సరిగ్గా రాంగ్ బటన్ నొక్కడం కరెక్టే, లేకపోతే ఎయిర్ హోస్టెస్ ఏదో చేయడం కరెక్టే, బట్ వీటన్నిటికీ మించి ఇంకా కరెక్ట్ అయినటువంటిది ఏమిటి, కర్మ. సో కార్మిక్ లాస్ వాళ్ళు ప్రూవ్ చేయలేరు. సో అందుకే ఈ కార్మిక్ లాస్ ని ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రెజంప్షన్ రాంగ్ ప్రెజంప్షన్. ఇంకా ఇంకేమన్నా మనం చెప్తాం రైట్. సో దానికి మనం ఏం చెప్తాం, నో. ఇప్పుడు ఒకవేళ అలా ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తే అప్పుడు మనం సైంటిస్టులకి దాసోహమైనట్టు లెక్క. ఆశించినంత మాత్రాన వాళ్ళు చెప్పిన లాజిక్ మనం లోబడకూడదు. వాళ్ళు మనల్ని ఎలాంటి ఫెయిత్ కలిగి ఉండమంటున్నారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ద్వారా, యూ హ్యావ్ లాజికల్ ఫెయిత్, యూ హ్యావ్ ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ అని వాళ్ళు మనల్ని లాగుతున్నారు. సో మనం వాళ్ళకి ప్యూర్ ఫెయిత్ ఇవ్వాలి. అది ఏ విధంగా అనంటే, మీరు అనుకుంటున్నట్టు అన్నిని కూడా నిరూపించబడవు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ ఏమన్నా ఇన్నేను ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. రాత్రిపూట సూర్యుడిని నువ్వు చూడాలనుకుని ఎలాంటి గొప్ప సాధనాలు కనిపెట్టినా కూడాను నువ్వు రాత్రిపూట సూర్యుడిని చూడలేవు. నువ్వు చాలా పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు, దూర గ్రహాలను చూసే టెలిస్కోప్ కనిపెట్టొచ్చు, అది మైక్రో టెలిస్కోప్ అయి ఉండొచ్చు, ఇన్ని వేల కిలోమీటర్ల దానికి ఇది ఉండొచ్చు, దాని స్కోప్ ఉండొచ్చు, బట్ నువ్వు నాకు రాత్రి చూపించగలవా, చూపించలేవు. అదే పగలు గనక సూర్యుడు గనక వచ్చినప్పుడు ఇక ఏ టెలిస్కోప్ లేకుండా కూడాను సూర్యుడిని చూడొచ్చు, అవునా కదా. సో ఇది దేన్ని బేస్డ్ ఆన్, వాట్ ఈస్ దిస్ ఈ డిస్క్రిప్షన్ ఏమంటాం మనం. ఇప్పుడు వాళ్ళు లాజిక్ తో వచ్చారు కదా, మనం కూడా లాజిక్ తోనే వెళ్ళాం కదా, లాజికల్ ఎక్స్ప్లెనేషన్. బట్ ఇందులో ఇన్బిల్ట్ ఏముంది, ఇన్బిల్ట్ దేర్ ఇస్ ప్యూర్ ఫెయిత్ ఇన్ ఇట్, ప్యూర్ ఫెయిత్ ఇస్ దేర్. అంటే నువ్వు ఆదేశించినంత మాత్రాన నువ్వు అన్ని చూడలేవు. ఈ ప్రపంచంలో నువ్వు తల బద్దలు కొట్టుకున్నా చూడలేనివి కొన్ని ఉన్నాయి. మరి ఈ భౌతిక ప్రపంచంలోనే కొన్ని నువ్వు చూడలేకపోతున్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలు నువ్వు చూడగలగాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, సాధ్యం కాదు కదా. ఆధ్యాత్మిక విషయాలు వదిలేద్దాం, భౌతిక విషయాలు నువ్వు నాకు నిరూపించు. అప్పుడు వాడు అంటాడు ఏమని, నేను చూడలేకపోవచ్చు కానీ దాని ఎఫెక్ట్ నేను గ్రహించగలను అని అంటాడు. మేము కూడా అంతే, మేము నీకు నిరూపించేయలేకపోవచ్చు కానీ మేము ఎఫెక్ట్ మాత్రం తేగలుగుతాం. ఏమిటా ఎఫెక్ట్, ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం జ్ఞాని రస్యోప జాయతే. మేము అది ఎఫెక్ట్ చూపించగలుగుతాం. నువ్వు కావాలంటే చూపించి ఎవరైనా సరే 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి 16 రౌండ్స్ చేసి చాలా సంతోషంగా ఆనందంగా లీడ్ చేసేటువంటి వాడిని వేరే వాడిని ఎవరినైనా చూపించు. భక్తి యోగం కాకుండా ఇంకేదైనా యాక్సెప్ట్ చేసి, ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేసి ఇంత సంతోషంగా ఉండేవాడిని మాకు చూపించు. చూపించగలరా వాళ్ళు, చూపించగల. ఓకే ఫైన్ ఫైన్. బట్ వీళ్ళు మనం వాళ్ళు చేసేవి చేయగలం, బట్ వాళ్ళు మనం చేసేవి చేయగలరా అని అడుగుతున్నాను. మీరు సంతోషం కోసం మీరు ఏవైతే చేస్తారో మేము కావాలంటే ఎప్పుడైనా చేయగలుగుతాం, ఏ క్షణంలోనైనా చేయగలుగుతాం. వీ కెన్ ఈజీలీ బ్రేక్ రెగ్యులేటర్ ప్రిన్సిపల్స్, బట్ కెన్ యూ ఈజీలీ ఫాలో రెగ్యులేటర్ ప్రిన్సిపల్స్? యూ కెన్ నాట్. ప్రభువులు రివర్స్ చేశారు, జీవితం అంతా సిన్ఫుల్ లైఫ్ లీడ్ చేసిన తర్వాత కృష్ణ ఉన్నాడని చచ్చినప్పుడు ఏం చేస్తావు, సస్తావు అప్పుడు. సేమ్ వాళ్ళ లాజిక్
మనకి లాజిక్ తెలియక గాని, బట్ మనకి నిజంగా లాజిక్ మన దగ్గర ఉండే లాజిక్ చాలా పెద్ద లాజిక్, బట్ వీ డోంట్ వాంట్ టు అప్లై దట్ లాజిక్ ఆన్ దెమ్. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్. ఒకవేళ మేము భగవద్ధామానికి వెళ్ళలేకపోయిన మీరు అనుకున్నట్టుగా, బట్ అట్లీస్ట్ మేము ఒక లైఫ్ ఎలాంటి లీడ్, ఒక ప్యూర్ లైఫ్ లీడ్ చేసాం, సమాజానికి ఉపయోగపడే లైఫ్ లీడ్ చేసాం, నువ్వు పని చేయలేవు, యువర్ లైఫ్ ఈజ్ హార్మింగ్ ద సొసైటీ. సో ఎనీవే నైస్ డిస్కషన్. నో, ఆ హాల్యూసినేషన్ ఉండేవాళ్ళు ఎలాగో ఉంటారు, బట్ దీన్ని ప్రత్యక్షంగా నిరూపించి ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుకము కర్తుం అవ్యయం రాజవిద్య రాజగుహ్యం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుకం. దిస్ ఈజ్ ప్రాక్టికల్, దిస్ ఈజ్ ప్రాక్టికల్. సో అందుకే నేను ఇందాకలా మాట చెప్పాను. ఏమిటి, సరే మీరు ఏ పద్ధతి అయినా పాటించండి, ఏ పద్ధతి అయినా పాటించండి. ప్రభుపాదులు వారు అందుకే రిలీజియన్ ఎలా డిఫైన్ చేశారు, ప్రభుపాదులు వారు హిందూ ధర్మము ముస్లిం ధర్మము లేదా క్రిస్టియానిటీ అనలేదు. దాట్ రిలీజియన్ ఈజ్ బెస్ట్ ఇన్ విచ్ అ పర్సన్ కెన్ వర్షిప్ ద లార్డ్ ఇన్సిస్టెంట్లీ వితౌట్ ఎనీ మోటివేషన్. ఇఫ్ యూ కెన్ డూ దాట్ త్రూ క్రిస్టియన్ రిలీజియన్, యువర్ రిలీజియన్ ఈజ్ బెస్ట్, విల్ యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ యూ కెన్ డూ దాట్ త్రూ ఇస్లాం, యూ విల్ యాక్సెప్ట్ ఇట్. హీ డిడ్ నాట్ ప్రజెంట్ ఇస్ ఇస్ డాగ్మా. ఏ పద్ధతి ద్వారా భగవంతుని నిర్హేతుకంగా నిరాటకంగా గ్లోరిఫై చేయగలుగుతామో, సేవించగలుగుతామో, ఆ రిలీజియన్ బెస్ట్. సో ఈ రకంగా మేము చేయగలుగుతున్నాం, మీరు కూడా చేయగలిగితే మీరు చూపించండి, మేమే మీ రిలీజియన్లోకి వస్తాం. సింపుల్. సో దిస్ ఈజ్ కాల్డ్ సైంటిఫిక్. అంటే సైన్స్ కి రెండున్నాయి, తర్వాత మాట్లాడదాం. సైన్స్ అంటే ఈ ఫెయిత్ కలిగి ఉండడం కాదు. సైన్స్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏమిటంటే అడ్వాంటేజ్ ఏమిటంటే యూనివర్సల్ యాక్సెప్టబిలిటీ. సైన్స్ ని ఎవడైనా సరే ఆ ఎక్స్పెరిమెంట్ ని ఆ కండిషన్స్ లో గనక వాడు గనక కండక్ట్ చేస్తే ఆ రిజల్ట్ తప్పనిసరిగా వస్తుంది. సో రిలీజియన్ కూడా అంతే. ఎవరెవరైతే ఈ నాలుగు నియమాలని పదహారు మాలలు ఏదైతే మనకు ఆచార్యులు చెప్పినటువంటి పద్ధతిని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే, నువ్వు అది బ్రాహ్మణ కులంలో పుట్టక్కర్లేదు, నువ్వు చండాలుడువైనా లేకపోతే ఇంకెవడమైనా సరే, యూ విల్ ఆల్సో గెట్ ద సేమ్ రిజల్ట్. దిస్ ఈస్ ది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రిలీజియన్. ప్రభుపాదులు వారు ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకుండే అడ్వాంటేజ్ ప్రభుపాదులు వారి బుక్స్ లో ఏంటంటే, హీ ఎక్స్ప్లెయిన్ రిలీజియన్ ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ వే, నాట్ యాజ్ అ డాగ్మా. ప్రతిసారి నమ్మాలి, బ్లైండ్ ఫెయిత్. హీ హాజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్. ఎస్, నవ్ గౌరవ్. ఎస్, అలాంటివి ఎన్నైనా వాళ్ళ దగ్గర ఎన్ని లోపాలు ఉన్నాయి, ఒకటా రెండా. ఎందుకంటే వాడు అంటాడు తల్లి గర్భంలో కొన్ని విటమిన్లు లేదా కొన్ని రసాయనాలు మిస్ అయిపోయినాయి, అందుకే వాడు కళ్ళు పోయిందని అంటాడు వాడు. అలాంటి ప్రశ్నలన్నీ అడగకూడదు, అదే ప్రాబ్లం. వీళ్ళందరితో ప్రాబ్లం అదే. వాళ్ళకి ఇవి కాదు యాక్చువల్ గా ప్రాబ్లమ్స్, ఫండమెంటల్ వాళ్ళ ఫిలాసఫీయే రాంగ్ ఫిలాసఫీ. వాళ్ళు నమ్మిన సిద్ధాంతమే రాంగ్ సిద్ధాంతం. మనల్ని ఏదైతే అక్యూజ్ చేస్తున్నారో, మనల్ని ఎలాగైతే ఆరోపిస్తున్నారో, వాళ్ళకి ఆరోపించేవాడు ల్యాక్ గానీ లేకపోతే వాళ్ళు నమ్మిన సిద్ధాంతమే రాంగ్ సిద్ధాంతం. ఓకే, 2:00. సారీ ప్రభు, సారీ ఎక్స్టెండెడ్. ఐ థింక్ ఇట్ ఈస్ సపోజ్ టు బి 2:00. ఐ హోప్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. లేకపోతే మీరు అంటే ఇది ఎక్కువ రోజులు ఇలా నడవదులండి, మీరు భయపడకండి. ఏదేదో ఎందుకనంటే ఈ బేసిస్ తో మనం అర్థం చేసుకోబోతున్నాం. మనం శాస్త్రాన్ని ఇప్పుడు మళ్ళీ నెక్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం మనం. ఇది అయిన తర్వాత ఇంకొన్ని 4-5 క్లాసులు ఇలాగే అవుతాయి. ఒక ఫండమెంటల్స్ క్లియర్ అయిన తర్వాత అంటే మనం ఇప్పుడు ఏమనుకున్నాం, మనం ప్యూర్ ఫెయిత్ ఎలా కలిగి ఉండాలి, ప్యూర్ ఫెయిత్ తో సాధువుని ఎలా అప్రోచ్ చేయాలి, నెక్స్ట్ టాపిక్. సో ప్యూర్ ఫెయిత్ తో సాధువుని అప్రోచ్ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, ఇంప్యూర్ ఫెయిత్ తో సాధువుని అప్రోచ్ చేస్తే కలిగే ఫలితాలు ఏంటి,